మనం చూద్దాం ద ప్రామిస్ ఫర్ దిస్ వీక్. ఈ వారం కొరకైనటువంటి దేవుని యొక్క వాటను మనం విందాము. పరిశుద్ధ గ్రంథం నుండి యిర్మీయా గ్రంథము 46వ అధ్యాయము, జెర్మీయా చాప్టర్ 46, యిర్మీయా 46, యిర్మీయా గ్రంథము 46వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. వర్స్ 27, జెర్మీయా 46:27. నా సేవకుడని యాకోబు భయపడకుము, ఇజ్రాయేలు జడియకము, దూరంలో నుండి నిన్ను రక్షించుచున్నాను, వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరి భయమును లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చును, అతడు నిమ్మళించి నెమ్మది పొందును. అతడు నిమ్మళించి నెమ్మది పొందును. దేవుడు తన మాటతో చెప్తున్నాడు. ప్రియుల, పరిశుద్ధ గ్రంథంలో యాకోబు గురించినటువంటి పిలుపు చూసినప్పుడు మూడు పేర్లు ఉన్నాయి యాకోబుకి. ఒకటి యాకోబు, రెండు ఇజ్రాయేలు, మూడు జెషురూను. జెషురూను అని పిలుస్తాడు. ఈ మూడు పదాలు కూడా యాకోబుకే ఉన్నటువంటి పేర్లు. నా సేవకుడైన యాకోబు భయపడకము. ఏం చెప్తున్నాడు? భయపడదు. ఎందుకు భయపడుతున్నావు అంటే అప్పటికే తన పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయి. తన ఇంటి వారితో తనకు సమాధానం లేదు. తన పరిస్థితులు ఏవి నెమ్మదిగా లేవు. తన ఆశించినది ఏది జరగటం లేదు. ఏ రోజు ఏ పరిస్థితి అయినా వ్యతిరేకంగా నిలబడుతుంది. అలాంటి సమయంలో దేవుని వాక్కు చెప్తుంది, భయపడకు. ఇజ్రాయేలు జడవకు, నీవు బెదిరించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, నీ మీదగా తరిమే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, నీ మీద ప్రెషర్ ఎక్కువగా ఉంది, నీ పరిస్థితులు అన్ని తీవ్రంగా ఉన్నాయి, ప్రతిదీ కూడా నీవు ఏదేదో అనుకుంటున్నావు, కానీ ఆ విషయంలో భయము బెదురు నీకుంది. భయపడకు, దూరంలో నుండి నిన్ను రక్షించుచున్నాను, వారున్న చెరల నుండి నీ సంతతి వారిని రక్షిస్తున్నాను. ఎవరి భయము లేకుండా యాకోబు తిరిగి వస్తాడు. ఆ వచనాలు చదువుతుంటే అనిపిస్తుంది కదా, దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను. చాలాసార్లు అనుకుంటాం, నువ్వు ఉంటే నా తమ్ముడు సావకుండును అంది ఒక ఆవిడ. ఎవరు? లాజరు అక్క. ఎంత గొప్ప దేవుని మర్చిపోయింది ఆయన ప్రేమను. నువ్వు దగ్గరుంటే నాకు బాగున్ను, మీరు పక్కనుంటే బాగున్ను, మీరు నాతో ఉంటే బాగున్ను, మీరు నాతో వస్తే బాగున్ను, మీరుంటే మాకెంత కంఫర్టో తెలుసా, ఎంత ధైర్యమో తెలుసా అని అంటున్నాడు. నేను మీ దగ్గర ఉండక్కర్లా, నేను ఎక్కడున్నా పర్వాలా. ఆయన దూరంలో నుండి నిన్ను రక్షించడానికి ఇష్టపడుతున్న దేవుడు. పరీక్షిస్తున్నాడు, నిన్ను పరిశోధిస్తున్నాడు. ఆ సమయాన్ని ఏంటి, ఎలా రెస్పాండ్ అవుతావు, ఏంటి అసలు నీ ఆలోచన ఏంటి, దాన్ని చూస్తున్నాడు. అంతేకాదు, వారున్న చెరల నుండి నీ సంతతి వారిని రక్షిస్తాడు. ఏ రకమైన చెరలో నువ్వు ఉన్నావు, నీ కుటుంబం ఏ పరిస్థితుల్లో చిక్కుబడి ఉంది, నీ బిడ్డలు ఏ పరిస్థితుల్లో బంధకాలుగా ఉన్నారు, ఏ ఇబ్బందుల్లో ఆ పరిస్థితులన్నీ నీ మీదకు చిక్కుబడి నీ బిడ్డలు బయటకు రాలేడు, వాడు రాడేమో, ఆమె రాదేమో, వీళ్ళు అవ్వరేమో, వీడు విడుదల పొందలేరేమో, దీనిలో నుంచి అసాధ్యమేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. నీ సంతతి వారిని విడిపించు దేవుడు నీకు తోడయ్యినాడు. దేవునికి స్తోత్రం. నీ పరిస్థితి అంతా చూస్తున్న దేవుడు దాన్ని విడిపించడానికి సమర్థత కలిగిన దేవుడు. పిల్లరా, ఆయన విడిపించడానికి ఆయన ఒక ఆలోచన చేస్తున్నాడు. రక్షించడం అనేది ఆయన యొక్క ప్రణాళిక. చాలాసార్లు ఆ బురద కలిగిన ఆ దొంగ ఊబిలో నుంచి, ఆ లోతైన మోసమైనటువంటి ఆ ఊబిలో పడిపోయినప్పుడు అది మోసగించబడ్డావని నీకు తెలియదు. తెలిస్తే నువ్వు దానిలోకి వెళ్ళవు. కానీ పడిపోయిన తర్వాత బయటికి రావాలి అని ఒక చిన్న కేక, ప్రభువా ప్లీజ్ రెస్క్యూ మీ, నన్ను పట్టుకో, నన్ను బయటకు తీసుకురా, నన్ను పట్టుకుని నేను విడిపించు, ఒక్క చిన్న హృదయంలో నుంచి ఒక్క కేక నీ హృదయంలో ఉంటే దేవుడు ఆ విషయంలో అద్భుతం చేస్తాడు. వాడిని వెంటనే బయటకు తీసుకొస్తాడు. ఒక సోదరుడు అంటున్నాడు, నిజంగా నాకు మానేయాలని ఉంది కానీ మానలేకపోతున్నాను. ఒక వ్యసనం గురించి అతను చెప్పిన సాక్ష్యం, నిజంగా మానేయాలని ఉందా అని అడిగాను. అంటే అప్పుడప్పుడు అనిపిస్తుందండి అన్నాడు. అలా చెప్పు, అప్పుడప్పుడు మానాలనిపిస్తుంది కానీ నేను మానలేకపోతున్నాను అని చెప్పు. నిజంగా అనే అబద్ధాన్ని వాడద్దు. ఎందుకంటే నిజంగా నీ హృదయంలో గనక మానాలి అని నువ్వు అనుకుని నీ సహాయము వల్ల అది అవ్వదు అని నువ్వు గుర్తిస్తే అప్పుడు దేవుడు పనిచేస్తాడు. అంతేగాని నేను అనుకుంటే, కొంతమంది అంటున్నారు, బ్రదర్ ఏంటి ఈ మధ్య బాగా లావ్ అయ్యావు అని అంటే మన చేతిలోనే ఉంది సార్, తిండి ఆపేస్తే తగ్గిపోగలం, అవసరమైతే పెంచుకోగలం. నిజమేనా, నిజమేనా చెప్పండి. చాలామంది చెప్తారు మా కంట్రోల్లో మేము ఉన్నాం. ఏంటి బ్రదర్ ఈ మధ్య మానేసావని అంటే మన చేతిలో ఉంది సార్, మానేయాలనుకుంటే మానేయచ్చు, కావాలంటే కొనసాగించవచ్చు. అబద్ధాలు. నీ బలహీనత నీ చేతుల్లో లేదు, అది నీ శరీర వశంలోకి వెళ్ళిపోయింది. నీ బలహీనతను జయించటానికి దేవుని శక్తి కావాలని, నా వల్ల కాదని, నా బల ప్రభావాలు, నా తెలివితేటలు, నా జ్ఞానము, నా ఆలోచన, నా మేధస్సు, నేను ఇట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ బలహీనతల నుంచి ఓవర్కమ్ చేయటానికి ఉపయోగపడవు, నేను వేస్ట్, కానీ నాకు కావలసినది దేవుని యొక్క శక్తి అని నువ్వు గనక తెలుసుకుంటేనే అప్పుడే దేవుని సహాయం నీకు దొరకదు, అంతవరకు నీకు దొరకదు. చాలాసార్లు బానేస్తూ ఉంటారు, మళ్ళీ తిరిగి ఆ వ్యసనంలో పడతా ఉంటారు. అందుకే అని అంటున్నాడు, నీ కుటుంబము ఏ పరిస్థితుల్లో చిక్కుబడిందో, నీ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, వాళ్ళంతట వాళ్ళు దేవుని వైపు మొర్ర పెట్టేలాగా తల్లిదండ్రులారా, స్నేహితులారా, సంఘస్థులారా, స్నేహితులారా, మీరు ఆ చిన్న మొర్ర వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ప్రభువా, ఇదిగో ఈ వ్యక్తి నేను చూస్తున్నాను, ఇతని బలహీనతలో ఉన్నాడు, ఈమె బలహీనతలో ఉందని నాకు తెలుస్తుంది. లార్డ్, నీ వైపు తిరిగి ఒక ఆక్రందన కేక వేసేయడానికి వీరికి సహాయించని మీరు ప్రార్థన చేయండి. అలాగే తల్లి, మీ ఇంటి వారు వారికి ఆ బలహీనతలో నుంచి, ఆ వ్యసనంలో నుంచి, ఆ పాపంలో నుంచి, ఆ శోధనలో నుంచి బయటకు వచ్చి దేవుని సహాయము చూడు అని చెప్పడం ప్రార్థన చేయండి. వారికి చెప్పండి, ప్లీజ్ ఆస్క్ గాడ్, దేవుని సహాయం అడుగు, దేవుని సహాయం అడగని మీరు వారితో చెప్తూ ఉండండి. ఒకసారి అయినా వాళ్ళ హృదయంలో నుంచి దేవుని కేక వేస్తారు, వెంటనే ఆయన వారిని రక్షించేస్తాడు. ఎవరి భయమును లేకుండా యాకోబు తిరిగి వచ్చినో అతడు నిమ్మళించి నెమ్మదినొందను. ఎలా ఉంటాడంటే వచ్చి నిమ్మళించి. యాకోబు అనేది ఒక పేరే, కానీ ఒక తరము, ఒక సంతానము. ఈరోజు మనము అందరికీ ఇవ్వబడినటువంటి పేరు అది యాకోబు. మీ పక్క వారికి చెప్పండి, భయపడద్దు, జడవద్దు, దేవుడు రక్షిస్తున్నాడు, చెరలో నుంచి నీ సంతానం విడుదల పొందుద్ది, నీ పరిస్థితులన్నీ బయటకు వస్తాయి, దేనికి కంగారు పడద్దు, ఎవరు భయం ఉండదు, నిమ్మళించి నెమ్మది పొందుతావు, ప్రశాంతంగా ఉంటావు అని చెప్పండి. ఇది దేవుని మాట. ఆమేన్. నీకెక్కడ భయం ఉందో, ఎక్కడ కలవరం ఉందో, ఏమవుద్దో అని ఉందో, అక్కడ ఆయన అంటున్నాడు, ఏమి అవ్వదు, నేను చూస్తున్నాను, నేను కలుగు చేసుకుంటానని. ఒకసారి చెప్పండి, దేవుడు కలుగు చేసుకుంటున్నాడని. నీకు నువ్వు చెప్పు, దేవుడు నా జీవితంలో కలుగు చేసుకుంటున్నాడు, ఆయన నా లైఫ్లో ఇంటర్ఫేర్ అవుతున్నాడు, నేను అవకాశం ఇస్తా, నేను దేవునికి అవకాశం ఇస్తా. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం ప్రియులారా. బాంచిది మరి ప్రభు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మంచి దేవుడు మరోసారి మనల్ని కలుసుకుంటూ మన గురించి మనం తెలుసుకోవడానికి ఆయన చాలా ఉపయోగపడతా ఉన్నాడు. ఈ లోకంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరు యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించబడిన తర్వాత, అంటే యేసుని వారి స్వంత జీవితంలోనికి ఆహ్వానించిన తర్వాత, వారందరికీ అర్థమయ్యేవి ఏంటంటే రెండు విషయాలు. ఒకటి, దేవునిలాగా దేవుని స్వరూపంలోకి మారాలని. రెండు, పరలోక రాజ్యంలోకి వెళ్ళాలని. కానీ దురదృష్టవశాత్తు సంఘం అంతా ఎక్కడికి మారిందంటే, మేము ఆశీర్వాదాలు ఇస్తాడు యేసుప్రభు రండి, మీ కష్టాలు తీరుస్తాడు రండి, మీకు దీవెనలు ఇస్తాడు రండి, మీకు పిల్లలు పుడతారు రండి, మీకు ప్రమోషన్లు వస్తారండి, మీకు అవస్తారండి, ఇవ్వస్తారండి అని చెప్పి ఆకర్షించి, ఇదేదో తావీదులాగా, ఇదేదో మంత్రంలాగా యేసు ప్రభుని కిరాణా కొట్టులాగా చేసి పడేశారు ఆఖరికి. కాబట్టి ఆ యేసు క్రీస్తులో క్రైస్తవ విశ్వాసంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు తెలుసుకునేది ఒకటే, ఏంటంటే నా శరీరము రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు, కాబట్టి దీనిని క్రీస్తు కొరకు సిద్ధపరచుకోవటానికి నేను యేసు యొక్క సారూప్యంలో పరిపూర్ణతలోనికి రావడానికి నేను ఇష్టపడాలి, ఇది నా భక్తి యొక్క గులి, నా గమ్యం ఇదే అనే విషయాన్ని వారు తెలుసుకుంటారు. ఏ విషయాలు ఉంటాయో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని రాజ్య సూత్రాలు ఇప్పటి వరకు మనం నేర్చుకున్న విషయాలని ఒకసారి చూసుకుందాం. మొట్టమొదటిది, పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధాన్యత. చాలామంది ఇప్పటికీ ఈ వాక్యం విన్నేశారు, కానీ ఇంకా అడుక్కోవడం మానలా, ఇవ్వడానికి ఇష్టపట్టలా, దేవుని కొరకు తమ్ము తాము ఇచ్చుకోవడానికి అస్సలు లేదు. ఎంతసేపు ఏమైనా ఇవ్వండినారంటే అది ఆ అకౌంట్ నెంబర్ల చుట్టూ, ఆ టీవీ ప్రోగ్రామ్ చుట్టూ తిరుగుతున్నారు, ఇస్తే మళ్ళీ ఏదో వస్తుందని. అలాగే ఆశించి ఏది ఇచ్చినా నీకు రాదు. నీ హృదయమును దేవునికి ఇచ్చి నీ జీవితాన్ని ఆయన కప్పగించుకుని చూడు, నీ జీవితంలో చాలా అద్భుతాలు జరుగుతాయి. రెండు, జీవించాలి అని అంటే క్రైస్తవ విశ్వాసం ఏమవ్వాలి, చనిపోవాలి. మరణించేటువంటి మార్గమే జీవించేటువంటి మార్గం. నెంబర్ త్రీ, మహిమకు మార్గం శ్రమలే. శ్రమలు పొందితేనే నీవు దేవుని యొక్క మహిమలో పాలిభాగస్సులుగా మారుతారు. ఆ శ్రమల విడుదలకు కొంతమంది షార్ట్ కట్లు ఇచ్చేటువంటి పాస్టర్లు ఉన్నారు, కొంతమంది కాల్ సెంటర్లు ఉన్నాయి, మరికొన్ని ప్రేయర్ టవర్లే ఉన్నాయి. జాగ్రత్త, అలాంటి ప్రదేశంలోకి వెళ్ళి దేవుని మహిమను పోగొట్టుకోకండి. నెంబర్ ఫోర్, బలహీనతల ద్వారానే దేవుని బలాన్ని కనుక్కోగలం. నువ్వు పడిపోయినప్పుడే నువ్వు లేవడానికి అవసరం అవుతుంది, అంతేగా నేను నిలబడ్డాను అనేటప్పుడు దాని గురించి అవసరం ఏమి ఆలోచిస్తావు, నువ్వు పరిగెట్టడం గురించి ఆలోచిస్తావు. సో ఏ వీక్నెసెస్ అయితే నీ బలహీనతలు ఉన్నాయో నీ శరీరంలో, నీ పరిధులు ఏంటో, నీకున్నటువంటి లిమిటేషన్స్ నువ్వు తెలుసుకుంటావో, వాటిలో దేవుని యొక్క బలాన్ని దేవుని కొరకు నువ్వు అప్పగించుకోగలుగుతావు. నెంబర్ ఫైవ్, సాత్వికులు హెచ్చించబడతారు. నువ్వెంత తగ్గించబడుతున్న పరిస్థితులు అన్నింటిలో వాటిని బట్టి దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడు. నెంబర్ సిక్స్, హింసించబడ్డవారు దీవించబడతారు. మీరు ఏ రకమైన హింసల్లో ఉన్నారో ఆ దేవుని చిత్తానుసారమైన హింస కనుక మీరు పొందితే, అంతేగాని బుద్ధిహీనమైన క్రియలు చేసి దెబ్బలు తినేసి ఎక్కడో గుడి దగ్గరికి వెళ్ళిపోయి యేసుప్రభుని సువార్త చెప్పేసి అలా చెత్తగొట్టేసి పోలీసులకు అప్ చెప్తే జైల్లో ఉండి నేను పాటలు పాడతాను, ఇప్పుడు జైలు చాలా చెరసాలు బద్దలైపోద్ది, పునాదులు కదిలిపోతాయి, సంఖ్యలు తెరవబడతాయి, జరుగుతాయి ఏమన్నా? ఏం జరగదు. ఎందుకు నువ్వు చట్ట వ్యతిరేకమైన పని చేసావు, క్రీస్తు నిమిత్తమైన నింద కాదు అది. అందువల్ల ఏ రకమైన హింస జ్ఞాపకం చేసుకో. నెంబర్ 7, తృణీకరించబడిన వారు ఎన్నిక చేయబడిన వారై గనపరచబడతారు. నువ్వు ఏ రకమైన తృణీకారంతో ఉన్నావో వాటి విషయంలో దేవుడు నిన్ను అంగీకరించడానికి, ఎన్నిక చేయబడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు అనేది గమనించుకున్నావు. నెంబర్ 8, బీదలు నిజమైన భాగ్యవంతులు, ధనవంతులు. బీదలుగా నువ్వు ఉన్నావా, ఏ రకమైన పేదరికంతో ఉన్నావో ఆ విషయాలలో దేవుడు నిన్ను గొప్ప ధనవంతులుగా చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఈ విషయాలను గుర్తు చేసుకుని 9వ అంశంలోనికి మనం ప్రవేశిద్దాం పిల్లరా. బానిసలు నిజముగా స్వతంత్రులు. 9వ విషయం ఏంటి? బానిసలు నిజముగా స్వతంత్రులు. మీరు అడగచ్చు, మరి దీవెనకరమైనటువంటి వాక్యాలలో నుంచి ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలను మనం తీసుకునేటప్పుడు మనుషులందరికీ ఒక భయం పడుద్ది. ఏంటంటే ఈ చెప్తున్నటువంటి 8 పద్ధతులు ఎంతమంది మేము చేయటానికి ఇష్టంగా ఉన్నాం అనిపిస్తుంది? ఈ 8 సూత్రాలు మాకు ఈజీగా ఉన్నాయంటే మేము మారిపోయాం, మాకు గ్యారంటీ 50% దేవుని రాజ్యంలో ఉన్నాం. ఒకడు అన్నాడు యేసు ప్రభువారు అంటే, నువ్వేం దేవుని రాజ్యానికి పెద్ద దూరంలో లేవు అన్నాడు. ఎవరన్నా దూరంలో లేరని మీకు అనిపించిందా? ఇంకా దూరంగా ఉన్నావు అనిపిస్తుందా? నువ్వు పర్వాలేదు ఆన్ ది వేలో ఉన్నాను. ఒక వాక్యం విన్న తర్వాత బ్రదర్ వచ్చి అన్నాడు, సార్ ధైర్యంగా ఉంది సార్ నాకు అన్నాడు. ఏంటి అంటే 10 out of 10 నాకు మార్కులు వచ్చినాయండి అన్నాడు. ఆయనను నీ కొడుకొదురుగా ఉంది ఒకటి ఉంటుంది, అదేంటి? యేసు ప్రభు దగ్గరికి వస్తేనే నీ హృదయంలో ఉన్న మోసం విడిచిపెడితేనే నీకు తెలుస్తుంది. అంతేగాని వచ్చేసు గెలిచేశాను మార్కులు కనబడుతున్నాయి అన్నీ కాదు. జాగ్రత్త, ఆలోచించండి, చెప్పండి. ఇప్పుడు రోమపత్రిక 6:20 Romans 6:20 మీరు పాపమునకు దాసులై ఉండినప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై ఉంటిరి. ఆగండి, మీరు పాపానికి దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేనివారుగా ఉన్నారు. పాపానికి మనం ఏమయ్యామంట? దాసులం అయిపోయినప్పుడు నీతి అంటే మీకు ఏమైనా ఆలోచన ఉందా? లేదు. నీతి అంటే భయం ఏమైనా ఉందా? లేదు. నీతిగా ఉండకపోతే మనకేమైనా జరుగుద్దేమో అనే ఆలోచన ఏమైనా వస్తుందా? ఏది రాదు. ఎందుకు? వీఆర్ బీన్ డ్రివన్ బై సిన్. ఆ సిన్నే సిన్ఫుల్ నేచర్కి మనం బైండ్ అవర్ అయిపోయినాం. వారి అధికారానికి, పాపము కిందకి మనం విడిపోయాం. పాపులుగా ఉండేటప్పుడు ఒకసారి ఆలోచించండి, రక్షించబడినటువంటి క్రైస్తవ విశ్వాసంలో ఉన్న మనము, యేసు ప్రభువుని నమ్మక మునుపు మీ జీవితానికి, ఇప్పటి జీవితానికి ఎంత మార్పు వచ్చింది అని ఎవరైనా అడిగితే ఎంత మార్పు వచ్చిందని చెప్తారు? చాలా మార్పు వచ్చిందని చెప్తారా? బొమ్మలు తీసి బొమ్మ మార్చాం, బైబిల్ పెట్టామని చెప్తారా? ఏం మార్పు వచ్చింది? మా విలేజెస్లో ప్రతి ఒక్కడు ఇంటికి, మరి ప్రభుత్వాలను బట్టి అందరికీ కూడా రోటీ కపడ ఆర్ మకాన్ అనేది నినాదం కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా దాని మీద పెట్టుబడి పెడతానే ఉంటారు. వాళ్ళు ఇల్లు ఇస్తారు, ఇల్లు ఇచ్చిన వెంటనే దానిలో దేవుడు గూడు, దేవుడి గుడి అనే ఒక మూలన, ఈశాన్యం మూలన పెట్టేసి కట్టేసుకుంటారు. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఒక్కొక్కసారి మమ్మల్ని పిలుచుకెళ్ళి, పాస్టర్ గారు మా ఇంట్లో ప్రార్థన పెట్టాలి అని. ఏమ్మా అంటే, మీరు ప్రార్థన పెడితే విగ్రహాలని సంచులో వేసి పారేస్తామండి చెరువులో. వెరీ గుడ్, పదండి అని చెప్పి మనం ఎగేసుకుని వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి జాగ్రత్తగా ప్రార్థన చేసేసి యేసునామంలో బంధించి ఎల్లగొట్టి దాన్ని శుభ్రం చేసి నూనె జల్లి నీళ్లు జల్లి రకరకాల ప్రార్థనలన్నీ చేసేస్తారు. చేసేసి ఆ విగ్రహాలన్నింటి సంచులేసి తీసి బయటకు పోయిన తర్వాత అప్పుడు చెప్తారు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, హల్లెలూయా స్తోత్రం అనగానే ఈ అయ్యగారు చాలా జాగ్రత్తగా బైబిల్ తీసుకెళ్ళి గుట్లో పెడతాడు. ఏంట్రా ఇక్కడ పెడుతున్నావు అని అడిగితే, దేవుడు సార్, ఏ దేవుడు వెళ్ళిపోయి ఏ దేవుడు వచ్చాడు, బొమ్మ వెళ్ళిపోయింది బైబిల్ వచ్చింది, అంతే తేడా. ఏంటి మార్పు అని అంటే మిగిలినవన్నీ సేమ్ టు సేమ్, ఆచారాలు మానరు, సాంప్రదాయాలు వదలరు, పద్ధతులు వదలరు, లోకమాలిన్యమైన పద్ధతుల్లో ఏ విషయాల్లో కూడా హృదయ మార్పు జరగలేదు. కానీ చాలామంది ఈరోజు దేవుని వాక్యం చెప్తున్నప్పుడు పాపముకు దాసులం అయిపోయినాం, అంటే పాపము మన మీద ప్రభుత్వం చేస్తుంది, పాపం ఏం చేయమని చెప్తే అది చేస్తాం మనం. మరి నీతికి కింద వచ్చిన చదవండి 21, అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగను, వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్న వారు కారా, వాటి అంతము మన. నిజంగా చెప్పండి, వాటి గురించి మీకు ఇప్పుడు సిగ్గు వచ్చింది ఎప్పుడన్నా? మీరు పాత క్రియలు ఎప్పుడన్నా గుర్తు చేసుకుని చిచ్చి అనవసరంగా నేను అప్పుడు అలా ఉన్నాను, అచ్చా అంత అసహ్యంగా చేశానా, ఎంత బాబోయ్ అని నీకెప్పుడు సిగ్గు అనిపించింది వాక్యం వింటున్నప్పుడు? పాత క్రియలు, ప్రభుని అంగీకరించబడక మునుపు క్రియలు, అంగీకరించబడిన తర్వాత కూడా మారు మనసు పొందనప్పుడు చేసిన క్రియలు, ఎవరో మాటలు విని, ఎవరో పాపమునకు, ఎవరో లోకానికి, ఎవరో వ్యక్తులకు, ఎవరో ప్రభావాలకు లోబడిపోయి చేసిన క్రియకు నీ హార్ట్ నీ మీద నిందారోపణ చేసిన, హే ఏంటి ఇలా చేసావని సిగ్గొచ్చింది నీకు ఎప్పుడన్నా? దాని అల్టిమేట్ రిజల్ట్ ఏంటి? దట్స్ డెత్. అంటే నువ్వు మళ్ళీ చచ్చావని అర్థం. యేసు ప్రభులో మరణం పొందడం ఒక ఎత్తు అయితే, సిగ్గుతో సిగ్గుకరమైన క్రియలు చేస్తూ చచ్చిపోతూ బ్రతకడం అనమాట. కిందకుంది, ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున. ఎవరికి? ఇప్పుడు మీరేం చేయాలి? పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దాని అంతము నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్. ఆలోచించండి, ఇంతకు మునుపు మనం పాపానికి దాసులం, బానిసలం. ఇప్పుడు మనం దేనికి? దేవునికి బానిసలం, దాసులం. దేవునికి దాసులుగా మారితే, దేవునికి బానిసలుగా మారితే, ఇప్పుడు నీ హృదయంలో నిత్య జీవము గురించి, నీ పరిశుద్ధత గురించి నీ గమ్యము మారిపోద్ది. నీ గురి ఎటర్నల్ లైఫ్ అయినా, పరిశుద్ధత అయినా, నీ గురి పరలోకమేనా? ఆలోచించుకున్నారా? ప్రతిరోజు ప్రతి పని నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే, నేను నీతికి దాసుడిగా మారాను, పరిశుద్ధత నాకు ముఖ్యం, పరలోకం నిత్య జీవము నాకు అవసరం. ఈ లోకం విషయాలు కాదు, ఈ భూమి మీద నాకు ఎంతకాలం టెంపరీ, పర్మనెంట్ లైఫ్ నాకు అక్కడ ఉంది, నేను అక్కడికి వెళ్తాను, అక్కడ చూస్తాను, అక్కడ గమ్యం. మనం కొన్ని పనులు చేసేటప్పుడు మీకే అర్థమైపోద్ది, మనం ఈ పని చేస్తే అక్కడికి వెళ్ళము అన్న విషయం తెలిసిపోద్ది. ఆ టైము నీ హృదయము పశ్చాత్తాపడి, అరే నేను తప్పు చేస్తున్నానే, ఇది దేవుని నీతికి వ్యతిరేకంగా చేస్తున్నానే, ఇది లోకం పద్ధతే, నేను దేవుని నీతి కాదే, పరిశుద్ధంగా నేను ఉండలేనే, దేవుని తీర్పులో పడతానేమో అని నీ హృదయంలో సంఘర్షణ లేకపోతే నీది ఆత్మీయత కాదు. ఆ ఫైట్ నీకు రాకపోతే, తెలియకపోతే, అసలు నీది భక్తే కాదు. ఎంత భక్తి పనులు అంటే అన్నిటిలోనూ లోకంలో ఉండి దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఆనందించడం, ఆయా నిమిషాలలో మాత్రమైతే అది క్షణిక ఆవేశపు ఆత్మీయత, టెంపరీ ఆత్మీయత. మరి నిత్యత్వం గురించినటువంటి నీ హృదయము దేవునికి దాసులుగా మారిపోవాలి. ఎలా దేవునికి దాసులుగా మారిపోతామో ఒకసారి ఆలోచించేద్దాం పిల్లరా. అసలు నిజంగా దాసుడు అనేటువంటి పదము, లేక బానిస అనేటువంటి పదము బైబిల్లో, ఈ ఇంగ్లీష్ బైబిల్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ అయినప్పుడు వీళ్ళు ఇక్కడ దాసుడు అన్నాడు. బట్ రియల్ వెర్షన్స్లో మీరు చూసినట్లయితే బానిస అనే పదమే దానికి అర్థం, సరైన అర్థం బానిస. ఒకవేళ మన దాసుడు అని అనుకున్న బానిస అనే పదం అన్న రెండు కూడా ఈక్వల్గానే ఉంటాయి. ఒకసారి ఆలోచన చేద్దాం, ఏంటి అసలు ఎలా ఉంటారు బానిస అని అంటే ఆలోచిద్దాం. ఏమండి బానిసలు, మీరు ఎప్పుడైనా చూసారా బానిసల్ని? మీరు ఎప్పుడైనా చూసారా? స్త్రీలు చెయ్యి ఎత్తకండి. మేమేనండి అని కానీ చెయ్యలు ఎత్తేస్తారేమో, ఎత్తకండి. బానిసల్ని మీరు ఎప్పుడైనా చూసారు? కొంతమంది పురుష బాధితులు కూడా ఉన్నారు, అప్పుడు వాళ్ళు అంటారు ఏమండి మేమండి అని. అలాగా సో నిజమైన బానిసల్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఎలా ఉంటారు? పూర్వపు సినిమాల్లోనూ ఎక్కడో ఆ షిప్పుల కిందన ఆ క్రూ ఉంటారు, వాళ్ళ బానిసలు అనమాట. నల్లటి రంగులేసి వాళ్ళని సినిమాల్లో కూర్చోబెడితే మనం వాళ్ళే బానిసలేమో అనుకున్నాం. కానీ బానిస అనేటువంటి పదానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఏంటంటే వెల చెల్లించబడి కొనబడిన వారు బానిసలు. ఏం చేయబడతారు వాళ్ళు? ప్రైస్ ట్యాగ్ ఉంటుంది వాళ్ళకి, ఇంత అని ఉంటుంది, ఆ డబ్బు చెల్లించి వాళ్ళు కొనబడిన వారు. రెండవది, వాళ్ళ మీద వాళ్ళ హక్కును కోల్పోయిన వాళ్ళు బానిసలు. ఆల్ ద రైట్స్, మీరు చెప్పేటువంటి హ్యూమన్ రైట్స్ కమిషన్లు కానీ, మీకున్నటువంటి లోకంలో ఉండేటువంటి రాజ్యాంగపు హక్కులు కానీ ఏ ఉండవు వాళ్ళకి, అన్ని హక్కులు కోల్పోయిన వాడు బానిస. మూడవది, శరీరం కానీ సమయం కానీ వాడి కంట్రోల్లో ఉండని వాడు బానిస. ఏమేంటి? బాడీ, టైం. వాడి శరీరం వాడి కంట్రోల్లో ఉండదు, వాడి టైము వాడి కంట్రోల్లో ఉండదు, మరొకడు కంట్రోల్ చేస్తారు. ఆల్ ద ట్రిగరేషన్ అంతా పైనుంచి జరుగుద్ది ఆ లేనివాడు. నాలుగవది, గౌరవం కానీ మర్యాద కానీ పొందలేనివారు. ఇంకో విధంగా చెప్పాలంటే ఉండనివారు. గౌరవము మర్యాద వాళ్ళకి ఉంటాయా? ఉండనివారు. వీళ్ళు దేవుని యొక్క వాక్య విషయంలో ఏం చెప్తుంది? బానిసలు. ఎవరు ఉన్నారా? నేను ఆఖరి వరకు అడుగుతూనే ఉంటాను ఈ పదం వదలను. బానిసలు ఉన్నారా, బానిసలు ఉన్నారా అని అడుగుతుంటాను, కాబట్టి ప్రశ్నించుకోండి. బానిస అనేటువంటి పరిస్థితి ప్రతిసారి కూడా హృదయం లోపల ఎలా ఉంటుందో ఆలోచించండి. నిజానికి బైబిల్ ఏం చెప్తుందో చూడాలి కదా. నిర్గమకాండం 21 రండి. పరిశుద్ధ గ్రంథం ప్రకారము మనం నిజంగా బానిసలు ఎలా ఉంటారో ఒకసారి ఒక చిత్రాన్ని మైండ్లోకి ఒక పిక్చర్ని ప్రింట్ చేసుకుందాం. ఆ తర్వాత మనం మిగిలిన విషయాల్లోకి వద్దాం. పిల్లలందరూ బైబిల్ తీయండి. ఎవరు బైబిల్ వాళ్ళు తీసి ఆ రిఫరెన్స్ నోట్ చేసుకోండి. అలాగే బైబిల్లో ఆ చదువుతున్నటువంటి రిఫరెన్స్ దగ్గరికి మీరు వేళ్ళు పెట్టి అక్కడ అలా ఉందో లేదో పరిశీలించుకోండి, చెక్ చేసుకోండి. పిల్లలు బైబిల్స్ తీసుకురాని వాళ్ళు, మీ బైబిల్స్ వచ్చేవారు ఖచ్చితంగా తీసుకొచ్చేలా చూసుకోండి పిల్లలందరూ కూడా. స్కూల్కి వెళ్ళేటప్పుడు పుస్తకాలు పట్టుకెళ్తారా, పుస్తకాలు లేక నూపుకెళ్తారా? రేపటి నుంచి రీఓపెనింగ్ స్కూల్స్, పట్టుకెళ్తారా లేదా? మరి చర్చకొచ్చినప్పుడు బైబిల్ ఒకటి రాకుండా ఎలాగొస్తారు? తేండి. నిర్గమకాండం 21 అధ్యాయం. నీవు వారికి నియమించబడిన న్యాయ విధులేమనగా, ఇవి ఏంటంటే హెబ్రియులకు లేక దాసులకు ఇవ్వబడినటువంటి, దాసుల కొరకు ఇవ్వబడినటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మోషేతో దేవుడు మాట్లాడినటువంటి విషయాలు. రెండవ వచనం, నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరాలు దాసుడయ్యుండి 7వ సంవత్సరం ఏమిని ఇయ్యకయే నిన్ను విడిచి స్వాతంత్రగడు. ఎన్ని సంవత్సరాలు పనిచేయాలి? 6 సంవత్సరాలు. ఇందాక నేను చెప్పిన 4 పనులు అడి చేయాలి. ఏమేంటి? వాడికి వెల చెల్లించి కొనుక్కున్నాడు, హక్కు లేదు, శరీరం కానీ టైం కానీ వాడికి కంట్రోల్ లేదు, గౌరవం కానీ మర్యాద కానీ వాడికి ఎవరు. 6 సంవత్సరాలు బానిసకు బేసిక్ టైం ఎంత? పీరియడ్ 6 ఇయర్స్. చూడండి ఎన్ని విచిత్రమైన విషయాలు. నేను చదువుతుంటే నాకు అనిపించింది నేను ఇంకా కొన్ని చోట్ల దాసుడుగా లేను అని దుఃఖం వచ్చింది నాకు. చూడండి ఆ పదం ఉంది, వాడు ఒంటరిగా వచ్చాడు అనుకోండి, ఒంటరిగా వెళ్ళిపోవచ్చు. చూడండి బానిసగా కొనేటప్పుడు సింగిల్ మ్యాన్ కానీ సింగిల్ ఉమెన్ కానీ కొన్నారనుకోండి, ఆఫ్టర్ 6 ఇయర్స్ ఆ సింగిల్ ఉమెన్ ఆ సింగిల్ మ్యాన్ వెళ్ళిపోవచ్చు. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ కొనబడ్డారనుకోండి, అంటే ఒక భార్యాభర్త కానీ కొనబడ్డారనుకోండి, వాడు ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 6 ఇయర్స్. ఇద్దరు వస్తే ఇద్దరు వెళ్ళిపోవచ్చు, సింగిల్గా వస్తే సింగిల్గా వెనక్కి వెళ్ళాలి. రైట్. 4వ వచనం, వాని యజమానుడు వానికి భార్యని ఇచ్చిన ఎడలా, ఇచ్చిన తరువాత వాని వలన కుమారులు కుమార్తెలు కన్య ఎడలా, భార్యయు ఆమె పిల్లలు ఆమె యజమాని సొత్తుకుని కానీ వాడు ఒంటరిగానే పోవాలను. అందరు నన్ను చూస్తారండి, బైబిల్ చూశారు కదా. ఒక దాసుడికి నేను ఒక వర్కర్ని కొనుక్కురా, కొనుక్కున్న తర్వాత వీడు యూత్ బాగానే ఉన్నాడు, వీడు బాగానే పనిచేస్తున్నాడు, వీడిని కామ్గా ఉంచాలంటే, వీడు అటు ఇటు పిచ్చపల్లం చేయకుండా ఉండాలంటే వీడికి ఒక పిల్లని ఇద్దాం అనుకున్నాను. నేను ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చారే, ఇదిగో నీకు భార్యను రా అన్నాను. ఆడికి 6 పిల్లలు పుట్టారు, బా మంచి పండంటి, 3 ఆడపిల్లలు 3 మగపిల్లలు, మనోడు మంచి ఎంజాయ్ మస్త్. 6వ సంవత్సరం ఆడికి ఏమనిపించిందంటే వెళ్ళిపోవాలనిపించింది. ఆడు వచ్చి చెప్పాడు, సార్ ఐ వాంట్ గో అన్నాడు. ఓకే గో అన్నాను. పదండమ్మా పదండి, 3 సార్లు అన్నాను లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆడి బ్యాగ్ ఎలాగొచ్చిందో ఆ బ్యాగ్ అలాగే పట్టుకుని, అంటే వెళ్ళిపోయే వాడిని ఖాళీగా పంపకూడదు, ఒట్టి చేతులతో పంపకూడదు, అది ద్వితీయోపదేశ కాండంలో ఆజ్ఞ ఉంది. సో దాని ప్రకారం వాడి ఆస్తిలో భాగం, పశువుల్లో భాగం, వాడికి ఉన్న పొలంలో భాగం, 3 ఇచ్చి పంపుతాడు. కానీ పిల్లల్ని భార్యని ఇవ్వడానికి పంపడానికి వాళ్ళకి ఇప్పుడు చెప్పండి, ఆడి మీద ఆడికి ఏమైనా హక్కు ఉందా? ఆడు ఇప్పుడు ఆ పిల్లల్ని భార్యను ఉదేసి ఎక్కడికిపోతున్నాడు? సచ్చినట్టు లైఫ్ టైం ఏమైపోతాడు అక్కడ? అఫ్కోర్స్ పరిస్థితులు మనకు తెలియదు, బట్ బైబిల్ నీతి చెప్తున్నా. ఆ రైట్. ఇంకా కిందకి రండి, ఎంత దారుణమైన విషయాలు ఉన్నాయో చూద్దాం. 7వ వచనం, 6 కూడా, ఐదు. అయితే ఆ దాసుడు, నేను యజమానుని నా భార్యను నా పిల్లలని ప్రేమించున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడు పోలనని. ఆ పదం అండర్లైన్ చేయండి. ఏం చెప్పాలి? నిజముగా చెప్ప. అంటే ఏంటంటే యజమానుడు ఎవాల్యుయేట్ చేస్తాడు, ఆ ఓనరు ఆ దాసుడు చెప్పేది ట్రూతా కాదా అన్నది చూస్తున్నాడు. వాడు ఎందుకోసం ఉంటాడో కూడా ఎవాల్యుయేట్ చేయాల్సింది అధికారి. అంటే ఆడికి ఏం హక్కు లేదు అసలు. సార్ నేను నిజంగా చెప్తున్నాను సార్ అంటే ఊరుకోరా, నువ్వేం నిజం చెప్తున్నావు తెలిసిలేరా. అలా కాదండి, నిజంగా నాకు నా భార్యని నేను ప్రేమిస్తున్నాను సార్, ఆ పిల్లల్ని నేను ప్రేమిస్తున్నాను సార్, వాళ్ళంటే నాకు చాలా ఇష్టం సార్ అని అంటే, ఒరే నువ్వు వాళ్ళ కోసం ఉంటున్నావో, నీవు నీకుగా కోసం ఉంటున్నావో నాకు తెలుసు, అది దాని అర్థం. భార్య పిల్లల కోసం వాడు ఉంటానంటే ఉంచుకోరు, వాడెంతట వాడు లోబడడం కొరకు భార్య పిల్లలు వచ్చారు. సో ఫస్ట్ నువ్వు, నీ సరెండరెన్స్ ఇంపార్టెంట్. నీ ఫ్యామిలీని బట్టి నువ్వు సరెండర్ అయితే కుదరదు. కొంతమంది దిక్కు లేక ఏం చేస్తామండి, మరి పిల్లం పిల్లలు పోషించుకోవాలి కాబట్టి ఆడి దగ్గర పడిచేస్తున్నాం, ఆడు చేసేవన్నీ అంటారు. అలా కుదరదు. అది నిజముగా అనంటే హార్ట్ ఫుల్లీ కంప్లీట్ సరెండర్ అనమాట. అప్పుడేమవుతాడు? వాని యజమానుడు దేవుని యొద్దకు, అనగా కిందనే ఉందో చూడండి ఫుట్నోట్లో. అంతేకాని దేవుడు అంటే మళ్ళీ ఏ దేవుడి దగ్గరికి వెళ్ళాలి? గుళ్ళకి కాదు, వెళ్ళాల్సింది. ఆ ఊరికి ఒక న్యాయాధిపతి ఉంటాడు, ఆయన దగ్గర తీసుకొస్తారు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? తీసుకెళ్తాడు ఆ గుమ్మం దగ్గర తీసుకెళ్తాడు. తలుపు కానీ గుమ్మం కానీ ఏది ఉంటే ఆ రెండు దగ్గర తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన వెంటనే ఒక నిమిషం, మీరు చెవులు ఎందుకు కుట్టించుకుంటారో మీకు తెలుసా? ఆడవాళ్ళు చెవులకు పెట్టుకోవడానికి, అంతే కదా. అది ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? పోనే అంతే, దాని వెనక కూడా శరీరాశే, అందంగా ఉండడానికి. యాక్చువల్గా ఈ కుట్టుట అనేటువంటి ప్రారంభం ఇక్కడ ప్రారంభమైంది. ఒక వ్యక్తికి దాసుడుగా ఉన్నాడని చెప్పడానికి చెవికి కుట్టిస్తారు. మీరు ఇప్పటికీ కృష్ణా జిల్లా నుంచి అటువైపు వెళ్తే ఖచ్చితంగా కాడు ఉంటుంది, ఇక్కడ పైన 2-3 కాళ్ళు చూడతారు. మగవాళ్ళు ఉంటాయి ఎక్కువగా, ఆడవాళ్ళు వాళ్ళందా వీళ్ళు దొంగిలించేసి వీళ్ళు పెట్టేసుకున్నారు. కానీ అది కుట్టేస్తే ఆ దేవుని పేరట రాగి కాడ కానీ ఆ బంగారపు కానీ వెండి కానీ చుడితే ఈ వ్యక్తి తన జీవితాన్ని మొక్కుబడి చేసే పర్యంతము తిరిగి అక్కడికి వెళ్ళి తన జీవితంలో సంపాదించింది అక్కడ ఇచ్చేంత వరకు ఈ ఎవరికైతే ఈ కుట్టబడిందో ఆ దేవునికి ఆ దేవతకు ఈ వ్యక్తి బానిస అని చెప్పడానికి చేస్తారు. మీరు ఎవరికి బానిసలను కుట్టించుకున్నారు? అందుకే తెలియక చాలామంది చేస్తుండ్రు. మీరు ఫారిన్ కల్చర్లో ఎక్కడ కూడా ఇవ్వండి ఉండవు, చూసుకోండి. ముస్లిమ్స్కి ఇవ్వండవు, అటువైపు ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్ నుంచి దాటి పైకి వెళ్ళినటువంటి ఎక్కడ కూడా ఈ కన్నాలు పెట్టించుకోవటం అనండి. ఎందుకంటే అది ఒక రకమైన నేరం కింద పరిగణించబడుతుంది. కాబట్టి మనకిది ముక్కులు చెవులు ఎక్కడ పెడతాడు కుట్టించుకుంటా అది వేరే విషయం. సరే, తీసుకెళ్ళి ఏం చేస్తాడు తెలుసా? అక్కడ మనిషిని కూర్చోబెడతాడు, చెవుకి ఒక కదురు పెట్టి తప్ప మనకు గుర్తు కొడతాడు. ఏముంది ఇక్కడ కన్నం పడిపోద్ది, ఈ పాటలో ఎక్కడ పడినా పర్వాలేదు, ఎందుకంటే ఇది అంత రక్త ప్రసరణ పెద్ద విపరీతంగా ఉండేదేం కాదు. ఆ కన్నం పడిన వెంటనే అక్కడ గుర్తుంటుంది, కన్నం కనబడదు కదా. ఇంటికి ఎవరైనా పిల్లని సంబంధాలు ఇవ్వాల్సి వచ్చినా, ఆ ఇంటితో వియ్యము ఏమైనా అందుకోవాల్సి వచ్చినా, వాళ్ళకి ఏమైనా పంపకాలు పంపాల్సి వచ్చినా, ఫస్ట్ ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళు ముందు గుమ్మాన్ని చెక్ చేస్తారు. ఏమని, ఈ ఇంట్లో ఎంతమంది పర్మనెంట్ దాసులు ఉన్నారు? పర్మనెంట్ దాసులు ఎలా తెలుస్తారు? ఇంట్లో వాళ్ళు దాసులు ఎవడు బయట కనపడ్డు, ఎక్కడ లోపల ఉంటారు. అందుకని ఆ కన్నాలు ఎన్నైతే ఉన్నాయో, అమ్మ ఈ ఇంట్లో 7 కన్నాలు ఉన్నాయంటే వీళ్ళు ఎంతమంది దాసులు ఉన్నారు పర్మనెంట్ వాళ్ళు? 7. సో ఈ ఇంట్లో మాకు కూడా మా అమ్మాయిని ఇచ్చినా మా అబ్బాయిని తీసుకున్నా వీళ్ళు చాలా సుఖపడతారు అన్న అభిప్రాయం గుమ్మం దగ్గరే వాళ్ళకి తెలిసిపోద్ది. కన్నాలు పెట్టేస్తారు, కదురు గుచ్చుకుని గుచ్చాలి. తర్వాత వాడు నిరంతరము వానికి దాసుడు, ఇంకా అన్కండిషనల్ అండి, ఇంకా ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చేస్తాడు. ఎన్ని రోజులు? సచ్చేంత వరకు. ఆడికి ఇంకే విడుదల లేదు, 6 సంవత్సరాలకు గ్రేసు, 6 లేకపోతే ఇంక ఫుల్ గ్రేసే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒకడు 7వ వచనం, ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసుడైన పురుషులు వెళ్ళిపోనట్లు అది వెళ్ళిపోకూడదు. ఆడపిల్లల్ని కొంటే అమ్మితే వాళ్ళు దాసులుగా వస్తే వాళ్ళు మళ్ళీ అబ్బాయి వెళ్ళిపోయినట్టు 6 సంవత్సరాల తర్వాత వెళ్ళటానికి ఆడపిల్లకి నో రైట్. అంటే పర్మనెంట్ సేల్, బానిస అయిపోయింది, ఇక పర్మనెంట్ లైఫ్ టైం వెళ్ళిపోవడానికి కుదరదు. ఆ కింద వచనాలను మీరు చూసినప్పుడు ఒకవేళ అది ప్రదానం చేయబడినా, ఒకవేళ ఏమైనా పెళ్లి చేసుకోవటానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయిని పర్వాలేదు చేసుకుందాం అనుకుంటే, అలాంటి విషయాలు ఓల్డ్ టెస్టమెంట్ అంతా మీరు చూసినప్పుడు ఎక్కడ పెళ్లి అనే ప్రస్తావన చాలా తక్కువ ఉంటుంది, ప్రధానం అనే ప్రస్తావన ఎక్కువ ఉంటుంది. బైబిల్లో నూతన నిబంధనలోకి వచ్చినప్పుడు వివాహం అన్నారు, ఓల్డ్ టెస్టమెంట్ అంతా కూడా ప్రధానమే. ప్రధానం అయ్యింది అని అంటే ఇంక పెళ్ళి అయిపోయినట్టే, ప్రధానం చేసి తీసుకెళ్ళిపోవటమే. రెబ్కాను ఏం చేసుకొచ్చారు? అయిపోయింది, దట్స్ ఆల్. ఇక పెళ్ళైనట్టు ఎక్కడ మీరు బైబిల్లో చదవరు. కాబట్టి దానికి ఆర్భాటపు హంగులు అడవులు ఈ రోజు లోకపోకడది, బైబిల్ పద్ధతి అయితే అది కాదు. సో ఆ టైంలో జరిగిన విషయం చెప్తున్నాను. తీసుకొచ్చేసి ఆమెను ఏమైనా చేసింది అనుకోండి, ఆ తర్వాత ఆ కొడుకు ఎవరైతే ఆ అమ్మాయిని ప్రదానం చేసుకున్న తర్వాత ఎవరైనా ఉంటే వాళ్ళు 3 పనులు చేయాలి. ఏంటో తెలుసా? మొట్టమొదటిది వస్త్రము, ఆహారము, 10వ వచనం. మొదట దానికి ఆహారము, వస్త్రము, సంసార ధర్మము తక్కువ చేయకూడదు. ఈ 3 చేస్తే అప్పుడు ఏమి ఇవ్వకుండానే ఆ అమ్మాయిని బయటికి పంపించవచ్చు. ఆ 3 ఒప్పుకుంటే ఆమెకి ఏమైనా ఇండివిజువాలిటీ ఉంటుంది? ఇంకా సంబడి వాజ్ లీడింగ్, సంబడి వాజ్ గైడింగ్, సంబడి వాజ్ హెడ్డింగ్, ఇంకేం లేదు కదా. అంతా కోల్పోయినప్పుడు సరే వెళ్ళిపో అని చెప్పినట్టు విడిచిపెట్టమన్నాడు. సరే దాన్ని అలా ఉంచుదాం. 20వ వచనం. ఒకడు తన దాసుడైనను తన దాసి అయినను చచ్చినట్లు కర్రతో కొడితే అతడు నిశ్చయంగా ప్రతిదండను పొందును. ఒక నిమిషం, ఎవరినైనా కొట్టితే దాసుడిని, పనోడిని, యజమాని కర్రతో, మళ్ళీ చేతులతో అనలేదు ఇక్కడ, కర్రతో పట్టుకుని ఏమన్నా కొట్టాడు అనుకోండి, కొడితే ఎవరైతే యజమాని కొట్టాడో అది ఎవరైనా కంప్లైంట్ చేస్తే, దాసుడు దెబ్బలు తిన్నాడని కంప్లైంట్ చేసి బయటకు వచ్చి కంప్లైంట్ చెప్తే, దాసుడు కూడా చెప్తే నువ్వు ఎన్ని కొట్టావురా అని అడుగుతాడు. ఈయన లెక్కలేదండి అన్నాడు అనుకోండి. బట్ యజమానికి మాత్రం లిమిటెడే, ఒకటి తక్కువ 40 కొడతారు, 39 కొట్టేసి వెళ్ళిపోండి సార్ అని చెప్పి పంపించేస్తారు. అయితే వాడు 1-2 దినములు బ్రతికిన ఎడల ఆ ప్రతిదండన అతడు పొందడు. నేను కొట్టాను, నేను నా సర్వర్ని నా దాసుని కొట్టేశాను, నా బానిసని కొట్టాను. కొట్టిన తర్వాత ఆడు 2 రోజులు ఏం అవ్వలే, ఆడు హ్యాపీగానే ఉన్నాడు, డబ్బులు కొట్టాను బాగా చచ్చిపోలే బతికే ఉన్నాడు. 2 రోజులు బతుకున్నాడు కాబట్టి యజమాని అయిన నాకు ప్రతిదండన లేదు. ఆ కింద వచ్చిన చదవడం ఏముందో, అతడు వాడు ఎవరి సొత్తు? దాట్స్ అ ఓనర్, ఇట్స్ మై ప్రాపర్టీ. అంటే నేను 2 రోజులు బతికుండే తర్వాత ఆడు చచ్చిపోయినా కూడా నేను కొట్టేస్తే నాకే శిక్ష కూడా లేదు. అంటే బానిసకు అడిగే హక్కు కానీ, తిరగబడే అధికారం కానీ, కంప్లైంట్ చేసి తన గురించి తన హక్కుల్ని సాధించుకోవటం కానీ లేవు. బానిస దాసుడు అలాగే ఉండిపోవాలంట. 26, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దీన్ని మీరు వెరిఫై చేసుకోండి. ఒకడు తన దాసుని కన్ను కానీ దాసి కన్నైనను పోగొడితే ఆ కంటి హానిని బట్టి ఒకడు సొంత ఏంటో తెలుసా, నేను కొట్టాను, ఏదో కొట్టాను, లేకపోతే నాకేదో కోపం వచ్చింది, వేడివేడి నీళ్ళు మొహం మీద పోశాను, నూనె పోశాను, ఏదో జరిగింది, కన్ను పోయింది, కన్ను పోయింది అని ఆ దాసి కానీ దాసుడు కానీ చెప్తే కన్ను కనపడకపోతే అని పంపించడమే. ఏమి ఇవ్వాల్సిన బైబ్యాక్ స్కీమ్ ఏం లేదు, పెన్షన్ పథకాలు ఏం లేవు, వెళ్ళిపోయేటప్పుడు నువ్వు దాచుకున్నంత మూట పట్టుకెళ్ళని చెప్పడానికి కూడా ఏం లేదు. ఏం చేయొచ్చు, నీ కన్ను పోయింది కాబట్టి నా దగ్గర నువ్వు బయటకు వెళ్ళిపో. ఒకటి పన్ను ఊడిపోయింది, పన్ను ఊడిపోయింది, పన్ను రాడి పడిపోయింది, పన్ను పోయింది కాబట్టి అరే నీకు వస్తువు అంటే లేక శరీరంలో ఒక అవయవం పడిపోయింది కాబట్టి ఈ అవయవానికి బదులు నీకు రిలీజ్, వెళ్ళిపో అంతే, తిరిగి ఏమి ఇవ్వడానికి అధికారం లేదు. ఇంకా 29, ఎద్దు గురించి చెప్తాడు. ఎద్దు పురుషుడైనను స్త్రీనను పొడిస్తే, ఇక్కడ సింపుల్గా మీకు అర్థం అవడానికి త్వరగా వెళ్తున్నాను, ఆ ఒక ఎద్దు బాగా తిరగబడుతుంది, బాగా పౌరుషంగా ఉంది, బాగా ఫ్రెషెస్గా ఉంది. ఆల్రెడీ యజమాని చెప్పాడు, రే బాబు అది తిరగబడుతుంది జాగ్రత్త అని చెప్పాడు. అయినా అది కంట్రోల్లో లేకుండా వచ్చేసి ఎవరైనా పొడిచింది అనుకోండి, మనుషుల్ని ఎవరైనా పొడిచింది అనుకోండి, దాసుల్ని కాదు బానిసల్ని కాదు, ఎవరైనా పొడిస్తే ఏం చేయాలి తెలుసా, ఎద్దుని చంపేసేయాలి, దాన్ని చేయాలి, చచ్చిపోయిన వాడికి బదులుగా ఓనర్ని చంపాలి. కుక్క, మా ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క, మీరు వచ్చి మీతో మాట్లాడదామంటే మీతో కాసేపు నవ్వి తోకు తర్వాత కలిసింది అనుకో, మీకు ఇంజక్షన్లు ఎవడు పడిపించాలి, నేనే, నా బాధ్యత, దెబ్బ నీది మందు నాది, ఎవడకి నేను డబ్బులు కడతాను, పొడుచుకునేది నువ్వు కదా. ఇక్కడ అలాగా చంపేయడమే, చంపేయాలి. అదే దాసుని కానీ దాసిని కానీ అయితే ఏం చేయొచ్చో చూడండి అక్కడ ఉంది 29, అదే 30-32 ఉంది ఆ విషయం. జస్ట్ ఏం లేదు, 30 వెండి నాణాలు ఇచ్చేస్తే అయిపోద్ది, అవతలోడు చచ్చిపోయిపో, 30 వెండి నాణాలు తీసుకో వెళ్ళిపో, రే బాబు అయిందా పొడిచాడా పో, 30 వెండి నాణాలు తీసుకెళ్ళిపో, ఫినిష్. అసలు మ్యాన్కి ఇజ్రాయేలుడు ఎవరికైనా హాని కలిగితే మాత్రం అవతలోడు చావాలి, దాసుడు చచ్చిపోతే మాత్రం ఏం లేదు, 30 సిల్వర్ కాయిన్స్ ఇచ్చేస్తే అయిపోయింది అంతే. ఇంకా ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఇలాంటి పద్ధతుల్లో బానిస అనేవాడు, దాసుడు అనేవాడు ఒకడు ఉంటే, వాడు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోవాలి అనుకుంటే వాడు ఖచ్చితంగా ఇలాంటి బానిసగా మారాలి. ఆర్ యు రెడీ? ఇలా అయిపోతారా, ఇలా మారిపోతారా, మారిపోతారా? మొన్న ఒక ఆయన వచ్చి అడిగాడు, పాస్టర్ గారు 20 నెలల నుంచి పనిచేస్తున్నానండి, జీతం పెంచలేదు, మీరు ఒకసారి ఫోన్ చేస్తారా, మనోళ్ళే వాళ్ళు అన్నాడు. జీతం పెంచకపోతే నేను అడగటానికి నాకేం రైట్ లేదు బాబు అని అంటే, లేదండి ఒకసారి మీరంటే భయం అండి, మీరంటే ఇష్టం అండి, మీరు ఒకసారి అడగండి సార్, సారీ. దాసుడికి బానిసకి రికమెండ్ చేసే పరిస్థితులు లేవు. ఆ రకంగా నీ హృదయాన్ని పూర్తిగా చంపుకొని ఉండడానికి ఎంతమంది ఇష్టపడతావు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ప్రజలందరూ దేవుని వారే, కానీ అమ్మబడిన లేక కొనబడినటువంటి వ్యక్తులకు వారి పట్ల చాలా శిక్షలు అయితే ఉంటాయి, కానీ వారికి కావలసినటువంటి వెలుసుబాటు స్వాతంత్రాలు దేవుని వాక్యం ప్రకారం వాళ్ళకి ఉండవు. ఆత్మీయమైన జీవితంలో ఏ వ్యక్తి అయితే ఇప్పుడు యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు నామములో వాడు రక్షణ పొందుతాడో, ఎప్పుడైతే బాప్తిస్మం ద్వారా లోబడతాడో, ఎప్పుడైతే రక్త మాంసాల్లో పాలివాడి ఉంటాడో, అప్పుడు మాత్రం వాడికి విషయాలు స్టార్ట్ అవుతాయి. నేను చెప్తున్నాను, క్రీస్తులో రక్షణ పొందినప్పుడు మాత్రమే మనము దేవునికి ఇష్టమైన దాసులుగా మారతాం, ఆ బానిసలుగా మారతాం. యేసులో మారడం అంటే ఈ 4 పనులు చేయాలి. మొట్టమొదటిది నీవు మారు మనసు పొంది రక్షణ పొందాలి. 2, బాప్తిస్మం పొందాలి. 3, నీ రక్త మాంసాలలో అంటే ప్రభు బలలో చేయి పెట్టి 4, నువ్వు సంఘంలో చేరి ఉండాలి. ఈ 4 పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా దేవుని పక్షమైనటువంటి రాజ్యంలోనికి నీతిలోనికి వెళ్ళిపోతారు. ఒకసారి ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూద్దాం. ఫిలోమోన్ 1:1 ఎక్కడుందో తెలుసా? ఫిలోమోను ఉండదా? హిబ్రిక్ ముందు, హెబ్రి పత్రిక దగ్గరికి వెళ్ళి ఒక పేపర్ ముందు తెప్పండి, ఉంటుంది. తీతుకు తర్వాత ఫిలోమోన్ 1:1, క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును అండి, ఏమండి ఎవరు ఖైదీ, ఖైదీ అనండి ఒకసారి అందరూ, ఖైదీ. మీరు ఎప్పుడైనా జైలుకి వెళ్ళారా? అదే చూడడానికి కానీ పరిచర్యకి కానీ జైలుకి వెళ్ళారా అంటే జైలుకి మేము ఎందుకు వెళ్తామని రెచ్చిపోకండి. మీరు వెళితే ఆ జైల్లో ఎవరుంటారు? జైలర్ గారు ఉంటారు, కొంతమంది పోలీసు వారు ఉంటారు, వార్డెన్ ఉంటాడు, జైలర్ ఉంటాడు, ఖైదీలు కూడా ఉంటారు. కానీ ఖైదీల కొరకు వాళ్ళందరూ ఏర్పాటు చేయబడ్డవారు. ఖైదీకి రేపు నేను ఒకసారి ఒక ఖైదీ కేజీహెచ్లో కలిశాడు. ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆయన ఒక మాట చెప్పాడు, ఏం తిన్నామంటే అది ఓ తిండేనా అన్నాడు. అదేంటే బాబు, లెక్కలు ఉన్నాయి కదా, ప్రతిరోజు ఇంత ఇన్ని గ్రాములు, ఇంత సారు, ఇంత పప్పు, ఇంత గుడ్డు, ఇంత స్వీటు, ఇవన్నీ ఉంటాయంటే అవన్నీ బయట పేపర్లు ఉంటాయండి, మాకు లోపల కంచాలు ఉండవండి అన్నాడు. అదేంటండి యార్ బియ్యం ఇవి బాగానే ఉంటాయి కదా, మంచి రైస్ ఇస్తున్నారట కదా అని అంటే, అవునండి రేషన్ బియ్యమేనండి. అదేంటి ఇంత చీప్గా మాట్లాడుతున్నావు, మీరు ఖైదీ పోలీసులు ఏం తినరండి, వాళ్ళ బియ్యం వేరండి, వాళ్ళ ఫుడ్ వేరండి, అక్కడ మాది వేరండి అన్నాడు. నిజంగా మీకు ఏం అంత సౌకర్యాలు ఏముండవు అంటే, ఎందుకు ఉండవండి, మీలాగా రెస్ట్లెస్గా మేము చేయడానికి ఉండదు, మాకు టైం ప్రకారం రెస్ట్ ఇస్తారు, తప్ప మిగిలివన్నీ చెత్తే అన్నాడు. ఖైదీకి టేస్ట్లు ఉంటాయా బాబు, రేపు కొంచెం పుల్లకూర తినాలన్నది కొంచెం గోంగూర ఉండి అన్నాడు అనుకో ఖైదీ, ఏంటి పరిస్థితి ఏంటి, అది గోంగూర కాదు ఇంకేదో కనపడద్ది, చూపించేస్తారా రాత్రికి కదా. సో టేస్ట్లు ఉండవు, ఇంకా అభిప్రాయాలు ఉండవు. బాబు నాకు కొంచెం బాగా అలిసిపోయాను, ఈ పూట యొక్క ఫ్యాన్ వేసుకొచ్చు, మీరు వెళ్ళి పని చేసుకుంటాను, రెస్ట్ తీసుకుంటాను. రెస్ట్ ఉంటుందా? ఉండదు. సుఖం ఉంటుందా? ఉండదు. ఆనందం ఉంటుందా? ఉండదు. ఫ్రీడమ్ ఉంటుందా? అసలు ఉండదు. మరి ఏంటి పరిస్థితి, ఏముంటుందండి అక్కడ? ఎటు చూసినా అంతే, నాలుగు గోడల మధ్యలోనే ఉండడు. క్రీస్తుకి ఖైదీ అని చెప్తున్నాడంటే ఈ వ్యక్తి ఎలా మారిపోయి ఉంటాడు? క్రీస్తు కొరకు సుఖం కానీ, సౌకర్యం కానీ, సంతోషం కానీ, ఆనందం కానీ, మరి అతను అనుకుంటున్నవి ఏవి, యేసు అనే పదం విన్నాడంటే అంబాబాయ్ సార్ వచ్చారు అన్నట్టు ఉండిపోతాడు అంతే. యేసు అంతే, ఇంకా అతని రాజ్యం యేసు, అతని దేశం యేసు, అతని ప్రపంచం యేసు, అతని ఉద్దేశం యేసు, అతని బ్రతుకు యేసు. దట్స్ ఆల్ ఖైదీ. ఆలోచించండి, ఆటోమేటిక్గా నువ్వు రక్షణ పొందితే నువ్వు ఎలా మారిపోతావు తెలుసా? ఫస్ట్ చేంజ్ ఓవర్ అనమాట, షిఫ్ట్ అయిపోతావు ఆటోమేటిక్గా క్రీస్తు రాజ్యానికి. జాగ్రత్తగానండి, నువ్వు యేసుని రక్షకుడిగా పొందిన వెంటనే నీకు హక్కు ఏమొస్తుందో తెలుసా? నీకు యేసుక్రీస్తు రాజ్యానికి, క్రీస్తు వారసత్వానికి, క్రీస్తు అధికారానికి నువ్వు అర్హత పొందుతావు. మూడు విషయాలు చెప్పాను, గుర్తు చేసుకోండి. మొదటిది క్రీస్తు రాజ్యము చెప్పండి, రెండు క్రీస్తు వారసత్వము, మూడు క్రీస్తు అధికారం. ఈ మూడు నీకు బై డిఫాల్ట్ నీకు వచ్చేస్తాయి. ఎప్పుడు? ఇఫ్ యూ గెట్ సాల్వేషన్, యేసుక్రీస్తు నందు సంపూర్ణమైన రక్షణ పొందితే నీ జీవితంలో ఈ మూడు ఆటోమేటిక్గా నీకు వచ్చేస్తాయి. అయితే ఇప్పుడు ఏం చేయాలి? కొన్ని పద్ధతులు ఆటోమేటిక్గా అన్నాను కదా, ఖైదీ అయిపోతాం కదా, నువ్వు బానిసం అయిపోతావు కదా, ఇందాక నేను చెప్పిన బానిస రూల్స్ నీకు తెలిసాయి కదా, దాని ప్రకారం మారిపోతాం. ఏం చేయాలో, ఎందుకు మారలేదో చూద్దాం. పర్లోకం కదా మన టార్గెట్. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమన్స్ 8, 8వ అధ్యాయం 5వ వచనం, రోమ 8:5. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సు ఉంచుతారు. శరీరానుసారమైన మనస్సు చచ్చిపోతారు, ఆత్మానుసార మనస్సు బ్రతికి సమాధానమై ఉంటారు. ఎలాగనగా శరీరానుసార మనస్సు దేవునికి. నువ్వే రాజ్యానికి వెళ్తావని చెప్పాను, దేవుని రాజ్యం. ఎవరు వారసత్వం? క్రీస్తులో మీరు వారసులు అవుతున్నారు. ఎవరి అధికారము? యేసుక్రీస్తు అధికారం. ఇప్పుడు నువ్వు దేవునికి దాసుడు అయిపోతావా, శరీరానికి దాసుడు అయిపోతావా? నువ్వు బానిసం అయితే, దాసుడు అయితే నువ్వు ఎవరికి మారుతావు? నీ చేంజ్ ఓవర్ ఎక్కడికి వస్తుంది? శరీరానిక ఆత్మక, ఇక్కడ సమస్య ప్రారంభమవుద్ది. ఇప్పుడు మనం అందరం యేసుక్రీస్తుని ఉపయోగించుకోవడానికి బాడీని వాడుతున్నాం తప్ప స్పిరిట్ని వాడట్లేదు. దేవునితో దేవుని యొక్క పద్ధతులను సంపాదించుకోవాలని ప్రయత్నం చేసిన ఆశీర్వాదాలను గెతుకుతున్నాం తప్ప క్రీస్తుకు వారసులు అవడానికి ప్రయత్నం చేయటంలా. సో అక్కడ మన వ్యతిరేకతను దేవుడు ఈరోజు అడుగుతున్నాడు, నువ్వు నిజమైన బానిసం అయితేనే నువ్వు దేవుని రాజ్యంలో స్వతంత్రంలో తెచ్చుకుంటావు, చూసుకో అని. ఏమవుద్ది చూద్దాం, ఇక్కడ చూద్దాం. తర్వాత 9వ వచనం 8 చదువునా, శరీర స్వభావం గలవాడు దేవుని సంతోషపరచలేడు. ఇప్పుడు నువ్వు ప్రతిసారి శరీరం సంగతులు, శరీరం గురించి ఆలోచించేవాడు దేవుని సంతోషపరచగలమా? చెక్ చేసుకోండి మీరే. మన శరీరం ఏమంటది? భయ్యా జబర్దస్త్ చూద్దాం భయ్యా అంటది. మైండ్ ఏం చెప్పొద్ది? ఈరోజు రాత్రి నేను అన్నాను కాబట్టి రేపు జబర్దస్త్ దగ్గరికి వెళ్తాడు, మన ఆయన పాస్ట్ గారు తెలిసిపోద్దేమో, ఈసారి ప్రార్థన చేయమడానికి వెళ్తే అనే భయం వస్తుంది. అంతే, శరీరానికి మైండ్ ఇప్పుడు ఏమవుద్ది? లోపల ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ అవుద్ది. ఎవరు గెలుస్తారు చెప్పండి? ఎమాన్, నువ్వు శరీరానుసారి, అందుకే నువ్వు గెలుస్తావు. అప్పుడు నువ్వు ఎవరిని సంతోషపరచలేవు, అయిపోయింది అంతే. నీకు పరలోకం వెళ్తుందా భూలోకం వెళ్తుందా అక్కడ తెలుసుకో. సో ప్రతిసారి శరీరానుసారమైన పోరాటం నీ లోపల ఏర్పడి, 10వ వచనం, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపం విషయమే మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవము కలిగి ఉన్నది. ఇప్పుడు ఎవరు నీలో ఉండాలి? క్రీస్తు ఖైదీ అన్నాడే, నేను క్రీస్తుకు బానిసను అన్నాడే, నీవు క్రీస్తులో మరణించి తిరిగి లేచావే, ఇంక నీ మీద నీకు అధికారం లేదు. ఎవరి మీదకి వెళ్ళిపోయింది? యేసు అధికారం కిందకి వెళ్ళిపోయావు. ఇక కంప్లీట్గా క్రీస్తు నీతికి దాసుడు అయిపోయి దేవుని నీతికి లోబడుతూ దేవుని ఆత్మ నియమానికి లోబడుతూ శరీరమును గెలవడానికి ప్రయత్నం చేస్తూ పోరాడుతూనే బతుకుతూ ఉంటాం. ఇట్స్ ఆల్ ద టైమ్ లైఫ్ టైమ్ బ్యాటిల్, కొద్ది రోజులు కాదు, ఫుల్ ఫైట్ స్ట్రగ్లింగ్ నీతో ఉంటుంది. ప్రతిసారి దానిలోకి వెళ్ళాలనుకుంటుంది శరీరం. ప్రభు అంటాడు చాలు చాలు, నేను నీతో ఉన్నాను, దా పద మార్చేద్దాం. మారుస్తూ ఉంటాడు, డైరెక్షన్ అంతా మారుతూ ఉంటుంది. నెంబర్ వన్, నీ మనస్సును ఖచ్చితంగా ఏం చేస్తాడు? బానిసగా ఉండేటప్పుడు శరీరానుసారమైన మనస్సు పోతుంది. ఒకసారి చెప్పండి, శరీరానుసారమైన మనస్సు పోతుంది. శరీరానుసారమైన మైండ్ ఇంకా పోలేదు అని అంటే నువ్వేమవ్వలేదని అర్థం. నువ్వు ఓనరవే కానీ ఇంకా బానిసవి కాలేదు. ఎవరికి ఓనరవి? శరీరానికి దాసుడు అవుతున్నావు. శరీరానికి లేకపోతే లోకానికి లేకపోతే పాపానికి దాసుడు అవుతున్నావు తప్ప దేవునికి అవట్లేదు. నెంబర్ టూ, శరీర కోరికలు చచ్చిపోతాయి. ఏమైపోతాయి? ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు ఆయన ఒకసారి చాలా మంచి పొజిషన్లో ఉండేటువంటి ఒక ఆయనకి వీళ్ళు ట్రాప్ చేశారు. అనీసా వాళ్ళు, అనీసా అంటే అవినీతి నిరోధక శాఖ, వాళ్ళు ట్రాప్ వేశారు. ట్రాప్ చేస్తే దొరికిపోయాడు. ఆయన చేతిలో ఇంకు పట్టుకున్నప్పుడు ఆ ఎర్ర మార్పు ఏదో జరిగిపోయింది రసాయనాలను బట్టి. వెంటనే ఇతను లంచం తీసుకున్నాడని గుర్తు చేసి తీసుకెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వెంటనే అన్నాడంట, నా చాంబర్ ఎక్కడ అన్నాడంట. ఎక్కడికి వెళ్ళాక? రిమాండ్ కేక్ పంపించిన తర్వాత నా చాంబర్ ఏదండి. చాంబర్లు ఏముండవు సార్, ఇక్కడంతా స్లాపే, రెండు ఇక్కడ అని చెప్పేసి కింద మా షాప్ చూపించారండి. ఇక్కడ వేసుకు పడుకో అన్నాడు. అంటే ఇక్కడ ఎలా పడుకుంటావు సార్, దోమలు కుట్టేస్తున్నాయి ఇక్కడ అన్నాడు. ఇక్కడ ఫ్యాన్ కూడా ఎవరు, నువ్వు రిమాండ్ కైదీవి, నువ్వు ఎక్కడ ఎప్పుడు ఉండా సార్? నేను మంచి అఫీషియల్ అండి. నువ్వు ఏ అఫీషియల్ని ఇక్కడికి వచ్చాక అందరూ అఫీషియలే, ఉండి ఎక్కడ అన్నాడు. ఏం లేవు. ఇప్పుడు అతని కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికలు తీర్చుకోవటానికి అది వశం కాదు, ఎందుకంటే అతను ఖైదీ అయ్యాడు. క్రీస్తుకి మారిన తర్వాత నీ కోరికలు ఏమవుతాయి? చచ్చిపోవాలి. కానీ క్రీస్తులో కోరికలు తీర్చేవాడు కొంతమంది ఉన్నారు. అండి వాళ్ళ గురించి నేను మాట్లాడలా, బైబిల్ చదువుదాం. మొదటి కొరింథీ పత్రిక ఐదో అధ్యాయము ఐదో వచనం ఫస్ట్ కొరింథీ 5:5 శరీర 4:5 కలిసి ఉన్నాయి కదా. యేసు దినమందు వాని ఆత్మ రక్షించబడ్డాడు, శరీర ఇచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును. ఏమైతే శరీరేచ్ఛలు? శరీర ఇచ్ఛలు, ఇచ్ఛలు అంటే కోరికలు. శరీర కోరికలు ఏమవుతాయి? నశించడం అంటే ఏంటండి? నశించడం అంటే ఏంటి? నిన్న మా దగ్గర ఒక పాము వచ్చింది, చిన్న పిల్ల అనేసి వాళ్ళు ఎలా వదిలేశారు దాన్ని. పాము చిన్నదింటారు పెద్దదింటారు కొట్టండిరా బాబు అన, అంటే కర్ర చాలా పెద్ద ఉంది, అప్పటికే మేము కర్రలు ఎరగొడుతున్నాం. అంత పెద్ద కర్రతో చిన్న పామును కొట్టగలమా? అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంటే ఈ కర్రతో ఎక్కడి నుంచి ఎలా ఎలా అంటున్నాం, అది అలా పరిగెడుతుంది. ఎంత దూరం పరిగెత్తించింది తెలిసా? మమ్మల్ని రోడ్డు అంతా పరిగెట్టింది ఆ పాము పిల్ల. ఇక లాభం లేదని చెప్పి నేనే గబగబా పరిగెత్తుకుంటూ ముందుకెళ్ళి దాన్ని ఒక కాలుతో తొక్కాను. తొక్కితే అది వచ్చింది. అమ్మయ్యా అనుకుని నేను వచ్చేస్తున్నాను. వచ్చేస్తుంటే ఆయన అన్నాడు, పూర్తిగా చంపారా లేదా అన్నాడు. నాకు అప్పుడు డౌట్ ఉంది, అప్పటికే మేము కిలోమీటర్ అనుకు వచ్చాం. అది పూర్తిగా చావపోతే పరిస్థితి ఏంటి అని అంటే, ఏం లేదు అది బతికేస్తే మళ్ళీ నువ్వు చంపిన ప్రయోజనం లేదు, ఇంత గంటసేపు పరిగెత్తాం కదా, ఇదంతా వేస్ట్ అయిపోద్దా, ఉండి అయితే పూర్తిగా చంపాలని మళ్ళీ వెనక్కి పరిగెత్తుకాను. పూర్తిగా చంపడం ఏంటి, కొంచెం బ్రతికించడం ఏంటి, తేడా ఉందా లేదా? కొంచెం బ్రతుకున్నావా పూర్తిగా చచ్చిపోయావా, అది శరీర కోరికలు అండి. అంటే కొంచెం ఉంచుకుని అటు ఇటు. ఒక తమ్ముడు వచ్చి అన్నాడు, భాస్ గారు మీ వాక్యం నేను యూట్యూబ్లో విన్నానండి, అద్భుతం అండి, ఆశ్చర్యం అండి, సూపర్ అండి, మరి నేనైతే కొరియోగ్రాఫర్నండి, ఈ మధ్య యేసుప్రభు నమ్ముకున్నాను, యూట్యూబ్లో మిమ్మల్ని చూసే నమ్ముకున్నాను, మీ మాటను బట్టి నేను నమ్ముకున్నానండి, నేను చచ్చుకొస్తానండి అన్నాడు. ఉన్నాడు ఇక్కడ. అలాగే బ్రదర్ మంచిది అన్న. ఆ తర్వాత ఒక మాట అడిగాడు ఆ తమ్ముడు, ఏమన్నాడు తెలుసా అన్న, మన దగ్గర ఏమి ప్రోగ్రాంలు ఉండవా అన్నాడు. రాక రాంగ్ అడ్రస్కి వచ్చి నువ్వు నన్ను అడిగితే ఏ ప్రోగ్రామ్ తమ్ముడు అంటే, అదే పాటలు కొరియోగ్రఫీ అలాంటివి ఏమి ఉండవా అన్నాడు. ఉండవు తమ్ముడు. అటు క్రిస్మస్ టైంలో ఉంటాయా అన్నాడు. ఉండవు తమ్ముడు. నేను ఈస్టర్ టైం ఉండవు తమ్ముడు. వాలంటైన్స్ డే అసలు ఉండవు తమ్ముడు. మరి యూత్ క్యాంపు అలాంటివి ఉండవు తమ్ముడు. చిల్డ్రన్ క్యాంపు డ్యాన్స్లు ఉండవు తమ్ముడు. ఏమి ఉండవు అన్న. ఉండవు తమ్ముడు. అలాంటి ఆటపాటలు ఉండకూడదు తమ్ముడు అన్నా. ఆటపాటలు కాదన్నా, ఆత్మలో జీవం అన్నా. ఆ డ్యాన్స్ వేస్తుంటే ఆ అవయవాలన్నీ కదులుతుంటాం, ఎక్సర్సైజ్ అన్నా. అది దేవుణ్ణి మహింపరచడానికి మనం చేతులు ఆ స్టెప్లు వేయొద్దన్నా, వల్గర్ స్టెప్లు. మనం దేవుని మహింపచడానికి వేద్దామన్నా? సారీ తమ్ముడు, దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. అల్లరితో ఆటపాటలు సంఘంలో పరిశుద్ధ ప్రదేశంలో మనం చేయకూడదు. ఒకవేళ నువ్వు దాని గురించే వచ్చినట్టయితే రాంగ్ అడ్రస్ వెళ్ళిపో, ఇంకెక్కడైనా వెతుక్కో అన్నాడే. అన్నా మా అమ్మ అక్కడికి అంటానో, నన్ను అక్కడికి వెళ్తానో చూసుకోరో అన్నది. ఏం పర్లేదు, మనం వెళ్ళి కన్విన్స్ చేద్దాం అని నేను అనుకున్నాను. కన్విన్స్ చేద్దాం అనుకున్నాడు అంటాడు. కొన్ని కోరికలు ఏంటి, సచ్చాయా పూర్తిగా కొన్ని ఉన్నాయా? ఏంటో సంగమా, ఈరోజు క్రీస్తు అనే పేరిట గుమ్మములోనికి ఆశీర్వదించబడిన వాడు లోపలికి రా అని పిలిస్తే వచ్చి ఇప్పటికీ నీలో సావని కోరికలు ఎన్ని పెట్టుకుని బతకట్లేదు నువ్వు? ఆ కోరికల కోసం నువ్వు ఇక్కడికి వచ్చిన వాడు కాదా? ఆ కోరికల కొరకే ప్రభు కొరకు బ్రతుకుతున్నానని నటిస్తున్న నీ వేషధారణ యథార్థం కాదా? ప్రజలకు తెలియటం లేదా నీవు చేసే పనులన్నిటిలోనూ నీవు ఎంత దోషిగా నిలబడాల్సి వస్తుందో నీకు తెలియటం లేదా? అసలు ప్రతి సందర్భంలో కూడా లోకము కోరిక, లోకము కోరిక. క్రిస్మస్ ఏం కనపడదు? క్రిస్మస్ ఇక్కడ క్రీస్తు కనపడతాడా? నీ డెకరేషన్ కనపడద్దా? చర్చి డెకరేషన్ కాదు, నీ డెకరేషన్, నీ ఒంటికి నువ్వు చేసుకునే డెకరేషను, నీ ఇంటికి నువ్వు చేసే ఆ పనికిమ్మల పనులు. ప్రభువు మరణించాడు, ప్రభువు పుట్టాడు, నీకు సందర్భం ఏదైనా ఒకటే, బాగా తయారయ్యామా లేదా? అంతే కదా, బాగా తిన్నామా, బాగా తయారయ్యామా? కోరిక, శరీరేచ్ఛలు, శరీర కోరికల కొరకు నువ్వు బ్రతుకుతుంటే నువ్వు క్రీస్తు రాజ్యంలోకి వెళ్తావా? నువ్వు బావా లేదా? బానిస. నేను ఒకరోజు నీ బత్తనాలు గెత్తనాలు జాంతానే అన్నందుకు ముగ్గురు చచ్చి మానేశారు, చచ్చి మానేశారు. ఏమని అంటే అక్కడికి వెళ్తే ఏం చేయనివ్వడు. అవును, నువ్వు కోరికల కోసం బతకడానికి ఇక్కడికి వచ్చి ఆ కోరికలు తీర్చుకోవడానికి పాస్టర్ గారు దీవెన అనేటువంటి పిచ్చి మాటలు మాట్లాడితే అది అబద్ధం, అది మోసం. పో, నువ్వు నీ వల్ల నష్టమే కలగదు. దేవుని రాజ్యంలోకి ఒక మనిషి కొరకు రోషంగా పౌరుషంగా సంఘం నిలబడిందనే పేరైనా మిగులుద్ది. నువ్వు రావడం వల్ల నష్టమే లేదు, రాకపోవడం వల్ల లాభం లేదు. చెక్ చేసుకో ప్రతి సందర్భం. శరీరేచ్ఛలు ఏమైపోతాయి, ఏమైపోతాయి చెప్పండి? నేను చెప్పలేదు, బైబిల్ చెప్పింది. నశించిపోతాయి. ఇంటికి వెళ్ళాక బాగా ఆలోచించండి, పోయినాయో లేదు. మూడో విషయం, శరీర క్రియలు ఏమవుతాయో చూద్దాం. గలతీ పత్రిక 5:19, శరీర క్రియలు. గలతీ 5:19, పిల్లలారా బైబిల్ తీసి చూస్తున్నారా? గలతీ పత్రిక 5:19 శరీర కార్యములు చాలా పర్ఫెక్ట్ ఉంటాయండి. మీరు అనుకోవచ్చు మేము ఆత్మీయులు, మీ తలకు మూసుకేసుకున్నాం, మా బండి మీద బంపర్ స్టిక్కర్లు ఉన్నాయి, మా బోనెట్ మీద క్రీస్తు వాక్యం ఉంది, మేము అన్ని చాలా పర్ఫెక్ట్గా ఉంటాం, మేము ఎక్కడికైనా వెళ్ళామంటే మాత్రం క్రైస్తవ బైబిల్ పాటల పుస్తకం వదలము, మేము మీటింగ్లు వదలము, కానుకలు ఇవ్వడం మొదలం, ఇవన్నీ మీరు చేసినా మీ క్రియలు మాత్రం స్పష్టంగా ఉంటాయి. బయటకు వచ్చేటప్పుడు ఇవి పర్ఫెక్ట్గా బయటకు ఫేమ్ అవుతూ ఉంటాయి. ఏమేంటి, త్వరసరగా చదివేద్దాం. అవేంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయను. జానత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో నాటబడలు మొదలని వీటిని గూర్చి నీవు మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయువారు, ఇటు వాటిని చేయువారు. మీతో చెప్తున్నాను అన్నాడా, స్పష్టంగా చెప్తున్నాను అన్నాడా? వీటిని చేయాలి అనిపించేది క్రీస్తు నియమమునకు లోబడిన తర్వాత లోబడకపోతేనా? ఇప్పుడు నువ్వు బానిసవు కదా, దాసుడు కదా, ఓనర్ ఏం చెప్తే అదే చెయ్యాలి. ఓనర్ ఎవరు? క్రీస్తు. ఇప్పుడు ఆయన ఏం చెప్తే అదే చేస్తామా, నీకు నచ్చినట్టు చేస్తామా? పిల్లలు మీకు నచ్చినట్టు బట్టి చేస్తారా, ఆయనకు నచ్చినట్టు చేస్తారా? ఆయనకు నచ్చినట్టు చేస్తారా? అయితే మీరు దేవుని రాజ్యంలోకి, ఆయన రాజ్యంలోకి వెళ్ళాలంటే ఏం చేయకూడదు? వీటిని చేయకూడదు. వీటిలో బాగా ఫ్రీక్వెంట్గా మిమ్మల్ని టచ్ చేసి దా 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 అని గోకేవి ఏంటి చూసుకో, చాలా స్పష్టంగా ఉన్నాయి. అల్లరితో కూడిన ఆటపాళ్ళు ఇవి నిన్ను అదలవు. ఎందుకు తెలుసా, గోడ నెక్కి బయటకు వచ్చింది వైర్ ముక్క. ఈ మధ్య దానిలో డిష్యు ఒకటి కాదు, ఆ డిష్యు 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 ఎన్ని ఛానళ్ళు, 600 ఛానళ్ళు, 900 ఛానళ్ళు, పోటీ పడి 1100 ఛానళ్ళు. ఏమంటే నిమిషానికి ఒకటి చూసినా సరిపోదేమో, చక్క 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 మార్చుకుంటూ చూస్తే కొంతమంది పిల్లలు ఎంత గ్రాఫికల్గా చూస్తున్నారో, అంత స్పీడ్గా ఈ పలానా ప్రోగ్రామ్ అనగానే అది చెప్పేస్తున్నాడు ఛానల్ నెంబరు. బైబిల్ చాప్టర్ అడగండి, మాత్యూ 4:4 ఏంటి అని అడగండి, రాదు. క్రిస్టియన్ ఛానల్స్ చెప్పేస్తున్నారు. ఏది ఏంటంటే బలహీనత అండి. ఇంకొకటి చెప్పేస్తాను మీకు, శరీర మొట్టమొదటి ఏం చెప్పాను, శరీరానుసారమైన మనసు పోతుంది, 2 కోరికలు పోతాయి, 3 క్రియలు పోతాయి. ఇప్పుడు ఖచ్చితంగా మనం దాని వాక్యం ప్రకారం చేసేసుకుంటాం. నెక్స్ట్, మనకు కొన్ని ఆశలు ఉంటాయి కదండి, యేసుప్రభు దగ్గరికి వచ్చాక నెరవేర్చుకునే ఆశలు ఉంటాయి కదా. ఖైదీ అనేవాడికి మనిషే కదండి ఆడును, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఇప్పుడు వచ్చినాయి కానీ అప్పుడు లేవు కదా. ఆ ఖైదీకి ఉండేటువంటి ఆశలు ఎలా ఉండే చూద్దాం. 1 పేతురు 4:2, 1 పేతురు 4:2, 1 పేతురు పత్రిక 4:2. శరీర విషయంలో శ్రమ, మొదటి పేతురు 4:2, శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరం ముందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక. ఏం చేసి నడుచుకోవద్దు? నీ ఆశలు కూడా లేవు. ఏం భక్తి అండి ఇలాంటి భక్తి? మొన్న బ్రదర్ చెప్తున్నాడు, పాస్ గారు ఒకసారి మీరు మా చర్చికి రావాలని. ఎందుకనంటే మా చర్చిలో ఆడపిల్లలు టాప్ ఆల్మోస్ట్ లెస్గానే ఉంటారండి అన్నాడు. అదేంట్రా బాబు, అందరూ పిల్లలు స్టైల్గా ఉంటారండి, జుట్లు ఇరగబోసుకుంటారండి, ఆల్మోస్ట్ లోపల బట్టలు బయట కనపడతానే ఉంటాయి, మా పిల్లలే ఆడపిల్లలు కూడా కలిసి డ్యాన్స్ చేస్తారు, కలిసి భోజనం చేస్తారు, ఎవ్రీడే మా దగ్గరికి కేఎఫ్సీ వాడరు, ఆ డబ్బా పెట్టుకుని వెనకట్లు వస్తాడు కదా పిజ్జావాడు, ఆడొకడు కంటిన్యూగా వస్తారంట, అలా వచ్చి ఇచ్చుకుంటూ వెళ్తానే ఉంటారంట, ఎవడో ఒకడు ఆర్డర్ ఇస్తూ ఉంటారు, అందరూ తింటారు. మేము ద్రాక్షరసం కూడా ఇంపోర్టెడ్ వైనే తాగుతాం మామూలుగా కాదు, మీరేమన్నా చిన్న చిన్న కప్పులు ఇస్తారా అన్నాడు. అవును, మేము పెద్ద పెద్ద గ్లాసులు తాగుతామండి అని. ఏం చేస్తారని? కమ్యూన్ సర్వీస్ అని. ఇది ఎలాగండి? మాదంతా ఫారెన్ ఇంపోర్టెడ్. విజయవాడలో ఉందంట, వెళ్ళండి ఎప్పుడైనా, బ్రహ్మాండం ఉండదంట. అసలు వాళ్ళు ఆరాధన చేస్తారంటండి మైమరిచిపోతారంట జనాలు. ఒళ్ళు మరిచిపోయినప్పుడు ఏమైనా జరగచ్చు, నోవాకు జరిగింది కదా, అలాగే జరగచ్చు ఇలా కూడా. బైబిల్ చెప్తున్న దానికి వ్యతిరేకమైనటువంటి మనుజాస్సులను ఇక్కడ మాట చూడండి, శరీరానుసారమైన మనుజాస్సులు అన్నీ ఏమైపోతాయి? మనుజాస్సులను అన్నింటిని బట్టి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపముతో జోలిక ఏమీ లేక ఉండును. ఏమండి, పొద్దున్న ఆదివారం అని ఎంతమంది తెలుసు? ఇవాళ మార్నింగ్ సండే అని ఎంతమంది తెలుసు? దేవుని స్తోత్రం. హాలిడేనా హోలీడేనా? ఇస్ ఇట్ సండే ఇస్ ఎ హాలిడే ఆర్ ఎ హోలీడే? ఇట్స్ నాట్ ఎ హాలిడే, ఇట్ ఈస్ ఎ హోలీడే. ఇది పరిశుద్ధ దినం. ఒకరు అయ్యా శనివారమా ఆదివారమా దెబ్బలాడుకుంటే నేను చెప్పట్లా, వారానికి ఒక రోజు ఏదో ఒక రోజు, అది ముందో వెనక తర్వాత విషయం. ఒక రోజు పెట్టుకున్నాం కదా, ఈరోజు మనం పరిశుద్ధంగా ఉన్నాం. మీ పక్కోళ్ళని చూసి మీరు ఈ రోజంతా పరిశుద్ధంగా ఉన్నారని అడగండి. మీ మైండు, మీ పనులు, మీ చూపులు, మీ చేతలు, మీ ఉనికి, మీ కూర్చోవడం, మీరు పడుకోవడం, మీరు లేవడం, మీ తిండి బొత్తనం, ఇవన్నీ మీరు చెక్ చేసి ఈరోజు మీరు హోలీగా ఉన్నారా? మనుజాసులు ఏంటి మరి? అయ్యే కదా, ఎంతసేపు నా ప్రాణమా, ఏ కదా, ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా, పొద్దున్నుంచి దేశావే. ఇవాళ బర్త్డే అయితే ఆడి బాధ చూడాలి నరకం. ఈ ఆదివారం పూట బర్త్డేలు అయితే కొత్త బట్టలు వేసుకెళ్తే ఏమంటాడు అన్నయ్య, కనపడితే ఏమంటాడు, కాకపోతే ఏముంటుందో, ఎలాగుంటే అలాగే ఉండదు. అన్నయ్యకే భయపడండి అమ్మ, ఈ దౌర్భాగ్యుడికే భయపడండి, ప్రభువుకు భయపడకండి. తీర్పులోకి తీసుకొచ్చేది నేను కాదు, నీ వాక్యము, నీ రక్షణ విశ్వాసము, నీ ప్రభువు నిన్ను కూర్చోబెడతాడు. ఆలివ్ గ్రీన్ నుంచో పెట్టాడు, మీ పాస్టర్ల నుంచో, అక్కడ రికమెండేషన్లు ఉండవు. ప్రభువు నీతో చెప్పాను నువ్వు ఎందుకు చేయలేదని అడుగుతాడు. అక్కడ నీ మనుజాసులు ఎలా ఉన్నావు తెలుసుకో, అంతే, ఏముండదు అక్కడ. ఆలోచించండి, ఇప్పుడు 4 చెప్పాను, మొట్టమొదటిది శరీరానుసారమైన మనసు, 2 శరీరానుసారమైన కోరికలు, 3 శరీర కార్యాలు, 4 మనుషుల యొక్క ఆశలు. ఈ ఎప్పుడైతే ఉంటాయో యజమానుడికి ఈ దాసుడికి మధ్యలో రిలేషన్షిప్ భలే ఉంటుందండి. అది చూడండి, లూకాసు వార్త ఏం చెప్పాడు, 6:42, Luke 6:42, యేసుక్రీస్తు వారు చూపించిన మార్గంలోకి వచ్చేస్తున్నాను ఇప్పుడు. 6:42 లూకాసు వార్త, అమ్మమ్మ ఒక్క నిమిషం, ఇంకొచ్చి పైకి రండి. ఓకే, 9:23 లూకాసు వార్త 9:23, 9:23 మరియు ఆయన అందరితో ఏమన్నాడు చెప్పండి, ఎట్లా అన్నాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరని ఎడలా ఏం చేయాలి, తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని ఏం చేయాలి, రెండే పనులు చేయండి, సింపుల్ సింపుల్గా చేయండి. యేసుక్రీస్తు ఖైదీలుగా ఉండాలంటే, మీరు క్రీస్తుకు దాసులుగా మారిపోవాలంటే, బానిసలు అయిపోవాలంటే రెండే పనులు చేయండి. ఏం చేయాలి ఫస్ట్? నీకు నువ్వు చెప్పండి, నన్ను నేను ఉపేక్షించుకోవాలి, యేసు సిలువ ఎత్తుకోవాలి, రెండే పనులు. ఉపేక్షించుకోవడం అంటే నీకు ఏది నచ్చుద్దో దాన్ని, ఏది కావాలంటే అది, ఏది కోరిక అయితే అది, ఏది ఆశ అయితే అది, ఏది నీకు ఇష్టమో అది. ఏంటండి అలా చూస్తారు, ఎవరినో లేని నన్న వదిలేండి దాన్ని, అంతే సింపుల్. సిలువ ఎత్తుకోవడం అంటే అప్పుడు తెలిసిపోద్ది నీకు, నీకు ఇష్టం లేనిది ఎత్తుకోవడం, నీకు నచ్చంది చేయటం, నీవు ఒప్పుకోలేనిది ఒప్పించడం, అక్కడ సిలువ అని. మీకు ఏది ఈజీ చెప్పండి, ఉపేక్షించుకోవడమా సిలువ ఎత్తుకోవడమా? మా పిల్లలు చెప్పండి మీరు, మీకు వదిలేసుకోవడం ఈజీయా, మీకు ఇష్టం లేని ఎత్తుకోవడం ఈజీయా? రెండూ కష్టమేనా ఆడపిల్లలు? మాట్లాడలేదండి ఎవరు, ఏది చెప్తే ఏమవుద్దనా? మీకు తెలుసా, దేవుని కొరకు మిమ్మల్ని మీరు ఇష్టంగా మొదలు పెడితే ఇవేమి కష్టంగా ఉండవు మీకు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. అంటే ఆరో అధ్యాయం ఇందాక చదివింది, 46 వచనం చదవండి. 6:46, నేను 42 చెప్పానా, 46. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని మీ పాస్టర్ చేత పిలిపిస్తే మీరు చేయకండి. మీ పాస్టర్ ఎడుపుతాడు ప్రార్థన, మీరు మీరు క్రియలు చేయగలరు, మీకు నచ్చింది చేయరు. వాళ్ళు సీరియస్గా వచ్చి ఓ బ్రదర్ వచ్చి చెప్తున్నాడు, పాస్టర్ గారు మా అబ్బాయి కోసం మీరు గట్టిగా ప్రార్థన చేయండి. ఏం చేయమంటారు? ఓ ఇద్దరు అమ్మాయిలను చూస్తున్నాడండి, ఒకడ ఇద్దరిని చూస్తున్నాడా అంటే మా ఆవిడ అంటదులేండి, బుద్ధులు ఎక్కడ పోతాయి తండ్రివన్నీ, నేనేదో యవన కాలంలో చేస్తే ఇప్పుడు మా ఆవిడ అంటది ఏంటండి అని. సరే అవన్నీ మీ ఇంట్లో గొడవలు, నా వరకు తేకు, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. మా అబ్బాయి కోసం మాకు గట్టిగా ప్రార్థన చేయాలండి. సరే ప్రార్థన చేద్దాం. ఈ మధ్య క్రికెట్ బెట్టింగ్లో దొరికితే పోలీసులు నన్ను పిలిపించారండి అన్నాడు. ఆహా, ఆ మర్యాద కూడా జరిగిందా, ఏంటి సంగతి అని. ఏమలేదని బండి తాకట్టు పెట్టేసి 40,000 బెట్టింగ్ ఆడాడట, అది ఓడిపోయాడట, ఇటు కట్టలేదట, అటు బండి పట్టుపెట్టి నేను ఎందుకని అడిగితే తిరిగి ఆడి పోలీస్ కేసు పెట్టి నా దగ్గరికి వచ్చాడు. తీరా అక్కడికి వెళ్తే ఆడిని పిలిస్తే బెట్టింగ్ అన్నారు, ఇది ప్రాబ్లం అండి. వెరీ గుడ్. సరే ఎగ్జామ్స్ వచ్చినాయి, ఆయన వచ్చి అడుగుతాడు మా అబ్బాయి కోసం మీరు బాగా ప్రార్థన చేయండి అన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఆడు వాక్యం ప్రకారం ఒక్క పని చేయట్లేదు. ఇటు బలహీనతలో పడ్డాడు, ఇటు డబ్బు వ్యసనంలో పడ్డాడు, చదువు సంకరాకిపోయింది. ఇప్పుడు ఈయన వచ్చి నేనేం చేయాలట, బాగా ప్రార్థన చేయాలి. నేను మీ బాబు నువ్వేం చేస్తావునైనా, మీ ఓడి చుట్టూ పోలీస్ స్టేషన్లు, ఆ రోడ్ల అమ్మడి తిరుగుతుంటే ఆడ వెనకాతల ఈ చెయ్యి నువ్వు, నేనేమో ప్రార్థన చేసు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా, నువ్వు చెయ్యాలి. నువ్వు చెయ్యాల్సింది ఆయన మాటల ప్రకారం చేయడం మానేసి ప్రభువా ప్రభువా అని నువ్వు అరిసినా, నా చేత అర్పించినా, 10 మంది చేత అర్పించినా, డబ్బులు ఇచ్చి టీవీ ప్రోగ్రాంలు పెట్టించినా అయ్యా జరుగుతాయా? ఏమీ జరగవు. అందుకే నీ జీవితంలో బానిసగా మారకుండా, క్రీస్తుకి దాసుడిగా మారకుండా, దేవునికి నిన్ను నువ్వు విధేయుడిగా మారకుండా, నీ విశ్వాస జీవితాన్ని దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతానని నువ్వు భ్రమపడితే కుదరదు. నీకు దేవుని రాజ్యపు ప్రవేశం సమృద్ధిగా దొరకదు. ఈరోజు బయటికి భక్తి పనులుగా నువ్వు కనపడచ్చు, నీ ఇంటి నిండా కాగితాలు పెట్టేసి, పోస్టర్లు పెట్టేసి, ఇంటి బయట కొటేషన్లు రాసేసి, నువ్వు కార్య డబ్బులు ఇచ్చేసి ఎన్నైనా చెయ్యి. నో వే, బైబిల్ ఒప్పుకోవట్లేదు. ఇంకొక వచనం చూపిస్తాను, భయపడకండి. 17:7 లూకాసువార్త 17:7 దిన్నువాడు కానీ మేపువాడు కానీ మీ పొలంలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలము నుండి వచ్చినప్పుడు నీ వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పునా? చెప్పడు. దాసుడు ఏమవుతాడట? దున్నువాడు మేపువాడు పొలంలోకి పశువులను ఎప్పుడు తీసుకెళ్తాడు? రైతులు ఎవరు ఉంటే చూసుకోండి, పెందల కడనే వాటిని 5:30 సూర్యోదయము అలా అలా స్టార్ట్ అవుతుండగానే వాడు ఇప్పేస్తాడు పశువుల్ని, ఏ కొంచడు. అది పైకి వెళ్ళిపోగానే వేరొక రైతు వచ్చి ఏం చేస్తాడు, ఆ పనివాడు వచ్చి ఏం చేస్తాడు, ఆ సాలంతా శుభ్రం చేసేసి నీట్గా దాన్ని శుభ్రపరుస్తాడు. మేపుకి ఎండపడకముందు తీసుకుపోయి ఎక్కడికో పోతాడు. ఉదయం 5:30 ఆ వేడిని బట్టి వెళ్ళిపోయి 12:30కి ఆడు తిరిగి వెనక్కి వస్తాడు. అంత ప్రయాస. ఒకవేళ మేపేవాడు అనుకోండి, మళ్ళీ సందకాడే తీసుకొస్తాడు, పగలంతా గొడ్డలని మేపుకుని సాయంత్రానికి చేరుతాడు. కష్టపడి ఎండన పడి దూరానికి తీసుకెళ్ళి పశువుల్ని మేపి కడిగి నీళ్లు పెట్టి వాటిని తిరిగి మళ్ళీ పొలంలోకి ఇంటికి తీసుకొచ్చి సాలలో కట్టేస్తానేటప్పుడు బాసు వచ్చి ఏమన్నాడంట, బాబు పొద్దున్నుంచి చాలా కష్టపడ్డావులేరా, కాసేపు పడుకో అంటాడా? నాకు లంచ్ టైం అయింది, నువ్వు ఫుడ్ రెడీ చేయరా అన్నాడంట. ఆడికి ఎలా ఉంటుంది కడుపు? ఇప్పుడు పొలంలోకి వెళ్ళి పొలం బాగా గడ్డీడు తినలేడు కదా, ఈడు అన్నం ఇక తినాలి పశువుతో పాటు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏం చేయలేడు? సార్ మీరు అన్యాయం సార్, మీరే మీరేం యజమాని సార్, నాకు నన్ను ఈ టైంలో వంట చేయమంటారేంటి సార్, ఈ టైంలో నన్ను వెళ్ళి ఆ కూరగాయలు కోసుకొచ్చి వంట చేయమంటే నా పరిస్థితి ఏంటి సార్? అగండి సార్, మీకు ఏమంటే తిండి బ్రెడ్ తింటే తినండి, లేకపోతే ఫోన్ కొట్టి ఆ ప్యాకింగ్ సెంటర్ ఏంటది బిర్యానీ సెంటర్ ఆల్ఫానో గేల్ఫా నుంచి మీరు తెప్పించుకుని తినండి సార్ అని ఏమైనా సలహా చెప్తే ఏమవుద్ది? తొక్క రేగిపోద్ది ఇందాకట్లాగా. ఏం చేయాలి ఇప్పుడు దాసుడు? అప్పుడు అలాగే సార్ అని చెప్పి గమ్మునెళ్ళి వంటగదిలోకి వెళ్ళి యజమాని ఆకలిగా ఉన్నప్పుడు ఏ పదార్థాలు ఎతుకుతాడో, ఏది ఇష్టపడతాడో దాన్ని గుర్తెరిగి అతని మనసును బట్టి ఫుడ్ అంతా తయారు చేసి తీరచేస్తే, రండి నా మీద పడేడుతారు కదా తినండి, మనం అంటాం కదా అప్పుడప్పుడు, పడేసాను అక్కడ తినండి, మీ సావు మీ సావండి, వీళ్ళకి ఎంతసేపు తిండి 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 తిండే, మనందరి డైలాగులు ఇవే ఇళ్లలో, పడేసి సావండి అని చెప్పేసి వెళ్ళిపోయి నీ డబ్బా నువ్వు ముందే ఏది రుచి చూసేస్తావు కదా, అప్పుడే కుదరదు, ఆ పరుడు ఏం చేస్తాడు, కంప్లీట్ హీ వర్క్స్, అతని యజమాని తినేంత వరకు కూడా అక్కడే నిలబడాలి, ఏది కావాలంటే రై దీనిలో కొంచెం పచ్చడి దొక్కింది పచ్చబెట్టరా సార్ తీసుకొస్తాను సార్, వెళ్ళి తేవాల్సిందే, ఏ ఉప్పు దొక్కింది ఆమ్లెట్ అయ్యి అలాగే సార్, వెళ్ళినప్పుడు మళ్ళీ ఆమ్లెట్ వీడికి వాసనలకి కడుపులో రగిలిపోతూ ఉంటుంది, ఏం చేయాలి సార్, ఆయన తినేంత వరకు అక్కడే ఉండి, దాసుడు తన శరీరాన్ని ఆకలిని కోరికను ఇచ్ఛలను కార్యాలను లోకంలో పరిస్థితుల్ని డోంట్ కేర్ ఏం చేస్తాడు, నమ్మకమైన పనివాడు యజమానికి ఎలా ఉంటాడు, అసలు ఆ నమ్మకమైన పనివాడి విషయంలో ఏం చెప్తున్నాడు చూసారా, ఆ చదవండి అక్కడ ఉంది, అన్నపాలను పుచ్చుకొని వచ్చిన వానితో చెప్పును కానీ ఆ దాసుడు ఆజ్ఞాపించబడిన పనులు చేసినందుకు వాడు దయచూపినని వారిని మెచ్చునా మెచ్చడు, సరేరా శభాష్ నువ్వు మంచి పనివాడు రా, పొద్దుననగా పొలంలోకి వెళ్ళినా మధ్యాహ్నం చేసి నువ్వు తిరిగి వచ్చినా ఎండలో నువ్వు పశువులను మేపుకున్నా జాగ్రత్తగా అన్ని పశువులను తీసుకొచ్చావు, మరి ఇంత చేసినా నాకు మంచి భోజనం పెట్టావురా, శభాష్ అనే ఓనర్ ఎవడన్నా ఉంటాడా, అస్సలు ఉన్నాడంట, మెచ్చాడంట, మెచ్చకపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక అడుగు దీన్ని ఏదో కలిపెట్టేయాల్సింది అనిపిస్తుందా, కోపం అనిపిస్తుందా, లొక్కలు వేసుకున్నంత తినేస్తే అమ్మ ఉందా అని కూడా అడగకుండా దాకా తిని నాకేస్తుంటాయి నీకు అనిపించదా, ఒళ్ళు మండిపోదు, ఎంత కష్టపడి మసాలాలు రుబ్బి గ్రైండర్ పని చేయకపోతే గ్యాస్ లేకపోతే కింద పడి మీద పడి చేతులు అన్ని కొట్టుకుని ఎంత కష్టపడితే నాకి తినేసి ఇంకేం లేదా అంటే ఎంత బాధ ఉంటుందండి, పిల్లలు భర్తే భార్య మీరే ఏదో తినేసి పాపం ఆయన ఒకసారి అలాగే జరిగింది ఆశగా అందరం తిందామని తీసుకొచ్చాడు, పాపం పిల్లలందరూ నకనకలాడిపోతూ ఉంటున్నారు, ఫాదర్కి పీస్ కూడా ఉంచలా అందరు పీసులని తినేశారు, ఏదమ్మా పట్టరా అన్నాడు, ఏంటి అందావిడ, అదేంటి తీసుకొచ్చాను కదా మూడు ప్యాకెట్ కదా, ముగ్గురు తీశారు మూడు, ఇప్పుడేం లేదంటే వైట్ రైస్ పెట్టాను అందుకేనా మంచిదని, మీరేమో గొంగంలా నాకేమో వాసన లేని తెల్లనమా, ఈసారి తెమ్మ నన్ను బయట నుంచి చెప్తా, కోపం వస్తుందా లేదా, సంపాదించేవాడికి ఇంట్లో ఫుడ్ పెట్టకపోతే పరిస్థితి ఏంటి, ఇంటి యజమానికి ఆహారం ఉంచకపోతే పరిస్థితి ఏంటి, సడన్గా వచ్చేటికి నీళ్లు పోసిస్తాను కలబోసిస్తాను అన్నావు అనుకో ఏంటి అయిపోతాడు పరిస్థితి, ఏమన్నా ఈ టైంకి బయట తినకుండా ఎందుకు వస్తారు అనుకున్నానులే అంటే అనుకున్నావా, నమ్మకమైన పనివాడు అట్నుంచి మెచ్చుకోలు నాశించాడు, విద్యుత్ ధర్మాన్ని నిర్వహిస్తాడు, క్రమాన్ని పాటిస్తాడు, బాధ్యతను చూస్తాడు, రివార్డ్ లేదు అప్రిషియేషన్ లేదు ఒక మంచి బహుమానం లేదు ఏ రోజు ఏమి ఇవ్వరు, నమ్మకమైన దాసుడు దేవుని పక్షంగా ఏ రకమైన ప్రతిఫలాపేక్షను కోరుకోడు, అది దేవుని వాక్యం చెప్తుంది. సరే మరి నిజమైన రూల్ ఏంటో చూసేద్దామా, మ్యాచ్ 20:25 మత్తయి సువార్త 20:25, సమయాభావాన్ని బట్టి నేను దీని తాలూకా ఇదే విషయాన్ని కంటిన్యూస్గా చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, అది మళ్ళీ నెక్స్ట్ వీక్ మనం వినే ముందు దీని గురించినటువంటి విషయాన్ని చూద్దాం. మత్తయి సువార్త 20:25 మ్యాచ్ 20:25 కనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి అన్యజనుల్లో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురనియు మీకు తెలియను, మీలో అలాగుండకూడదు, క్రీస్తు దాసులు అలా ఉండకూడదు, యేసుక్రీస్తు శిష్యులు అలా ఉండరు, యేసుక్రీస్తుకు బానిసలు అలా ఉండరు, ఎలా ఉంటారట, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీకు, మీలో ఎవరు గొప్పవాళ్ళు అవ్వాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు, ఇప్పుడు క్రీస్తు నియమం ఏంటి, భార్య భర్తలు దెబ్బలాడుకున్నారు, మీటింగు చర్చి వరకు వచ్చింది, ఆ చర్చ్ మీటింగ్లో మరి సభాధ్యక్షులు నేనే అధ్యక్ష, మా ఇద్దరు ఎవరు గొప్ప అధ్యక్ష, ఇప్పుడు ఎవరు గొప్ప ప్రతిపక్షమా పాలకపక్షమా, ఎవరు ప్రతిపక్షం ఎవరు పాలకపక్షం అధ్యక్ష, ఇప్పుడు భర్త భార్యకి ఏంటి బానిస, భార్య భర్తకేంటి డబుల్ బానిస, ఇప్పుడు ఏం చేయాలి ఇద్దరు కలిసి, మీ ఇద్దరికి మీటింగ్ ఏంటి, మీ ఇద్దరికి తీర్పేండి, ఒకరికొకరు ఎవరి అవసరతలు వారి గుర్తించి ఒకరికి ఒకరు మీరు లోబడవలసిన వారమే కదా. నువ్వు గణపరచాలి, నువ్వు విధేయత చూపాలి, నువ్వు సన్మానించాలి, నువ్వు ప్రేమించాలి. ఇక దీనిలో హద్దులు హక్కులు ఏం లేవు కదా. మీ ఇద్దరు మాట్లాడకండి అధ్యక్ష, వెళ్ళిపోండి అధ్యక్ష అని చెప్పాను. ఇప్పుడు ఏం చేయాలి? ముఖ్యుడు ఏం చేయాలి? మీలో ప్రముఖుడై ఉండాల్సిన వాడు ఏమనుకోలే, గొప్పవాడు అయి ఉంటే పరిచారకుడిగా మారాలి. నువ్వు గొప్పవాడు అంటే ఆవిడ అంటుంది, కట్నమిచ్చానండి, సో వాట్ కట్నమిచ్చానంటే నువ్వు ఆయన కొనుక్కున్నావు. ఇప్పుడు ఆయన ఏమవ్వాలి? కొనుక్కున్న వాళ్ళందరూ ఏమవ్వాలి? మాట్లాడరే బానిసలు, మీరు కొనుక్కోండి, ఇచ్చి కొనుక్కోండి, మాట్లాడుకోండి. ఏమనంటే అవసరమైతే అమ్మా ఓలీ బైబిల్లో ఉంది మీకు ఇస్తామని చెప్పేసి ఇచ్చేయండి, మర్యాదగా ఉంటుంది. అప్పుడు వాళ్ళు మీకు పని చేస్తారు. విలువ పెట్టి కొనబడిన క్రీస్తుకి దాసులం. ఇట్స్ పెయిడ్ బై ద బ్లడ్, నాట్ బై ద మనీ. రక్తము కొనబడింది. నీ పాపమంతా తీసుకుని పరిశుద్ధమైన రక్తాన్ని ఇచ్చాడు ఆయన. ఆయన ప్రాణం పెట్టాడు నీ కొరకు, విమోచన క్రైదనంగా. ఇట్స్ నాట్ ఏ సిల్వర్ ఆర్ ఆ రూపీ ఆర్ అ కాయిన్, డబ్బు కాగితాలతో కాదు ఆయన ఇచ్చింది. ప్రాణం పెట్టాడు మనిషి కుమారుడు నీ కొరకు, నీకు బదులు నీ కొరకు నీ స్థానంలో ప్రాణం పెట్టాడు. కిదవచ్చును, మీలో అలా ఉండకూడదు. 27, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడి మీ ఎలా ఉండాలి? దాసుడై ఉండాలి. ఏ దాసుడు? మళ్ళీ బానిసగా బ్రతికే క్రీస్తు ఖైదీగా మారిపోవాలి. మనకి రెండే గురి, ఒకటి భూమి మీద క్రీస్తు సారూప్యం, రెండు పరలోకంలో స్థానం. నీ క్రీస్తు రాజ్యంలోకి నువ్వు వెళ్ళాలంటే మ్యాండటరీగా నీ శరీరం నీకు ఒప్పుకోదు, నీ ఇల్లు నీకు ఒప్పుకోదు, నీ జ్ఞానం నిన్ను ఒప్పుకోదు, నీ తలాంతులు నిన్ను ఒప్పుకోవు, నీ అధికారాలు నిన్ను ఒప్పుకోవు. కానీ దేవుని ఆత్మ మాత్రం నీకు అన్నీ ఒప్పేస్తుంది. నువ్వేం చేయాలి ఇప్పుడు? సరెండర్ టు ద హోలీ స్పిరిట్. నీ శరీర క్రియలను ఆస్పదం చేసుకునక ఆత్మ నియమానికి నీ శరీరాన్ని లోబరచడం ప్రారంభించు. ఎప్పుడైతే నువ్వు సరెండర్ అవుతావో అన్ని విషయాల్లో దేవుడికి పారిన చూడగలుగుతావు. పరలోక రాజ్యము భూమి మీద మన మధ్యలో ఉంటుంది. దానిలో నువ్వు స్థానం సమృద్ధిగా సంపాదిస్తావు. పరలోకంలో నువ్వు మరణానంతరము లేక పునరుద్ధరణ జీవంలో కూడా నువ్వు ఆయన రాజ్యంలో కనపడతావు. ప్రార్థన చేద్దాం. ప్రభు సహాయం అడుగుదాం. ఇది గెలవడం నీకు చాలా కష్టం, కానీ దేవుడు కృపైతే చాలా సులభం.